गुरुर्विष्णु गुरुदेवो गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् तस्मै श्रीगुरवे ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरुसाक्षात् परब्रह्म तस्मै
श्रीगुरवे नमः।
ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान्न परमात्मने नमः।
ॐ श्री नान्न परमात्मने नमः। ఈరోజు మన దివాకర్ రావు గారు అండి, నల్లకుంట, మన అరుణ ఆంటీ వాళ్ళు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. మన మౌలాలి అరుణ ఆంటీ అంకుల్ మీ బ్రదర్ కదా అంకుల్ దివాకర్ రావు గారు?
నా పేరు దివాకర్ రావు.
మీ బ్రదర్ కదా?
ఎవరు?
హస్బెండ్ మీ బ్రదర్ అవుతారు కదా?
అరుణ వాళ్ళ హస్బెండ్ మోహన్.
అవును అవును, అదే. సో వీళ్ళంతా మన మౌలాలి అరుణ్ అంటే సత్సంగ్ అంటే ఫ్యామిలీ అంటే బంధుత్వము ఆత్మ బంధుత్వము అన్ని ఉన్నాయి. సో అంటే చిక్కడపల్లి భక్తుల్లో ఫస్ట్ ప్రైమరీ చిక్కడపల్లి భక్తుల్లోకి వస్తారు మీరు తర్వాత. ఎస్ ఎస్. సో చిక్కడపల్లి భక్తులతో మాట్లాడించడం మాకు వరవంకల్.
చిక్కడపల్లి భక్తుల
రాజ్యం అంటే ఇంకా దొరకట్లేదు మాకు, చాలా ఆనందకరమైన
విషయం.
నాన్నగారు ఎప్పుడు కూడా చిక్కడపల్లి భక్తుల్ని చాలా హైలైట్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం భక్తి మనం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలనేవారు. ఎందుకంటే మన మౌలాలి అరుణ్ ఏంటి, స్వరాజ్యం ఏంటి, వీళ్ళంతా భవానీ ఏంటి, వీళ్ళందరూ ఎంత భక్తి మాధుర్యం. మన నల్లకుంట మన శకుంతల అంటే మరి వీళ్ళంతా కూడా ఒకే సత్సంగం, ఎప్పుడు స్వీట్ గా డివోటెడ్ గా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు నాన్నగారితో. అంటే ఎక్కడ సింప్లిసిటీ కూడా బాగా సింపుల్ గా ఉంటూ వినాపంగా ఉంటూ అండ్ చాలా ట్రావెల్ చేశారు కూడా మీరు నాన్నగారితో. చెప్పండి మీ మాటల్లో మీ నాన్నగారితో మీకు అనుబంధం చెప్పండి.
ఫస్ట్కు మొదటికి మనం ఒకసారి ఇది చెప్దామండి, ఎవరి భక్తులందరికీ నా మనపూర్వక నమస్కారాలు. వినే భక్తులందరికీ తర్వాత శ్రీ గణేశాయ నమః, శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఆ తర్వాత మనం ఫస్ట్కు నాన్నగారి సబ్జెక్టు చెప్పే బదులు ఒక చిన్న మనం ఇంతకుముందు జరిగిన విషాద ఘటన గురించి కూడా వారి కుటుంబానికి మనము సంతాపం తెలియజేయాలండి. నాకు అది ఎవరు, మన రామచంద్రరాజు గారు
పాపం చాలా,
ఆయన నాన్నగారి తర్వాత మాకు నాన్నగారి తీరు ఆయన పాపం ఉండేదన్నట్టు ఇప్పటికీ అన్ను ఆయన రామునికి హనుమంతుడు ఎట్లాగో ఆయన అట్లా ఉండేదన్నట్టు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత పాపం మాట్లాడండి, మాట్లాడాడు కూడా నాతోని. మాట్లాడినప్పుడు చెప్పాను ఇట్లా మూడు స్టంట్లు అంటున్నారు అంటే రాజుగారు మీరు ఒక వేరే వాళ్ళు ఎవరి దగ్గర సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, నాన్నగారికి తెలిసిన చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా, మీరు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మూడు స్టంట్ అంటే చెప్పలేమండి మరి, ఇది అంటే మెడికల్ ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ అన్ని కోయిన్సిడెన్స్ కూడా కావచ్చు. చేస్తానన్నాడు కానీ తర్వాత మళ్ళీ పాపం ఆయన ప్రాణం పోయిన తర్వాతనే నాకు తెలిసిందండి పాపం. ఎందుకో అంత మంచి ఆరోగ్యవంతుడు అండి, చాలా మంచి ఆరోగ్యం ఆయనది, ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉబేక్ బాడీ కూడా కాదు ఆయనది. ఆయన ఇంటి వాళ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక సంతాపాలు తెలియజేస్తున్నానండి. ఇకపోతే ఇప్పుడు ఉషగారు నేను చెప్పే సబ్జెక్ట్ మాత్రం ఏది ఉండదండి, నేను ఒక్కడే చెప్తున్నా క్లియర్గా. ఓన్లీ నాకు తెలిసిన ఆయనతో ఉన్న మధురమైన అనుభూతులను, మరవలేని అనుభూతులను మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి.
అది
అయ్యో పర్వాలేదమ్మా. అసలు యాక్చువల్ ఏంటంటే నేను మా వాళ్ళు నాన్నగారి దగ్గరికి పోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను నాకెందుకో నాకు తెలియదండి, అది అహంకారం అనుకోవాలన్నా, తెలివిలేంతనం అనుకోవాలన్నా, మూర్ఖత్వం అనుకోవాలన్నా తెలియదు, కానీ నేను అనుకునేది కదంటే మిడిమిడి జ్ఞానం అండి. ఏంటి భగవంతుని రూపంలో రాముడు కృష్ణుడు హనుమంతుడు వీళ్ళే ఉంటారు, కానీ మనుషు రూపంలో ఉన్నవాళ్ళు భగవంతుడు ఎట్లా ఉంటారు అనే దానికి నేను ఒక మీరు నమ్మండి ఉష గారు, నేను ఒక 6 మంత్స్ వరకు అక్కడ దాకా ఆమె తీసుకుపోయేది, అక్కడ మధురా నగర్లో డ్రాప్ చేసేది, వెళ్ళిపోయేదండి. పోలేదు నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర లోపల పోయి ఆయన కలవలేదండి. అది ఎన్నోసార్లు తర్వాత నాన్నగారు కూడా చెప్పాడండి. తర్వాత అప్పుడు 6 నెలల తర్వాత ఒకసారి ఏమిటంటే ఆయన మా ఇంటికి పాదపూజ కోసం రమ్మని మా ఆవిడ అడిగితే వస్తానన్నారు. అప్పుడు మా ఆవిడ చెప్పింది అంటే మీకు ఎన్ని పనులు ఉన్నా, మీకు నమ్మకం ఉన్నా లేకున్నా కానీ ఈరోజు మాత్రం మీరు ఇంట్లో ఉండి తీరవలసింది అని చెప్పారన్నట్టు నాకు. అయితే నేను అంతకు ముందు కూడా అక్కడ దాకా పోయి అక్కడ దింపి వెళ్ళిపోయేది అన్నట్టు. అయితే ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ఉండి ఆయనకు ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. అయితే కరెక్ట్ గా టైంకి ఆయన వచ్చిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మొదలే నేను నా తలంపులు నాకు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి ఆయన ఏమన్నారంటే నమస్కారం ఇంజనీర్ గారు అని ఇట్లా 2 చేతులు జోడించి చెప్పారండి. చెప్పే వరకు మీరు నమ్ముని నమ్మకుండా నాకు పెద్ద చెంపదెబ్బ పెట్టినట్టు అయిందండి నాకు, నా బాడీకి. అంటే నేను అనుకున్నదంటే ఆకాశం ఎత్తులో ఉన్న ఆయన ఎక్కడ, అధపాడలో ఉన్న నా స్థాయి ఎక్కడ, నేను ఆయన గురించి ఏమనుకున్నా ఇన్నాళ్ళు, ఆయన ఇది ఈ విధంగా నన్ను పలకరించే వరకు నాకు కళ్ళ కొంటే నీళ్లు పట్ట పట్ట పట్టగా కారణండి నాకు. కానీ నా యొక్క తప్పుదారని తెలుసుకోవడానికి అది ఒక పెద్ద పాయింట్ ఆఫ్ టైం అన్నది.
అంటే ఒక మాటతో మిమ్మల్ని పడేశారు.
అది ఒక మాట ఇంకా ఇట్లా 2 చేతులు జోడించి నమస్కారం ఇంజనీర్ గారు బాగున్నారా అన్నారు అంతే. ఆయన వరకు అది మొత్తం చేంజ్ వచ్చినట్టు అయిపోయిందండి నాకు. అంటే మనం ఏమనుకుంటాము
ఏమనుకుంటా ఉంటే స్మృతులు చెప్పుకుంటే అది సబ్జెక్ట్ కాదు అని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట సబ్జెక్ట్ నా దృష్టిలో సబ్జెక్ట్ కాకపోవడం లేదు. ఎందుకో
చెప్పండి,
ఎంత బ్యూటిఫుల్ విత్ ఉదాహరణ తీసుకెళ్ళి ఆంటీ భక్తితోటి వెళ్ళి ఆయన దేవుడని నమ్మి రోజు వెళ్తూ ఉండేవారు నాన్నగారి దగ్గరికి. ఆవిడ వెళ్ళడానికి మీరు సహకారం చేసి ఆవిడ దింపొస్తూ ఉండేవారు. అంటే అయితే మీరు నమ్మకం లేకపోయినా మీ వైఫ్ ని మీరు ఖండించలేదు, ఆవిడ ఇష్టం ఉన్నారు.
స్వరాజ్యం వాళ్ళని ఒక ఫోర్ వీలర్ వెహికల్ కూడా నా కారు లేదు అప్పుడు. ఆ కారులో మా అక్కడ దాన్ని తీసిపోయి డ్రాప్ చేసి వచ్చేది. ఇక వాళ్ళు కూడా అనుకున్నారు కంటే అతనికి ఎప్పుడో కలిగినప్పుడు కలుగుతుందని చెప్పదని కూడా వాళ్ళు కూడా అడగలేదు దానిగా. సరదిగా ఆ టైం వచ్చినప్పుడు ఇంట్లోనే జరిగింది అది.
నాన్నగారు ఒక దండం పెట్టి ఒక మాటతో మీకు ఆగకుండా కళ్ళంత నీళ్ళు వచ్చింది అంటే నాన్నగారు నాన్నగారు దయ ఒక మాటతో మీ హృదయం ఎలా కరిగిందో చెప్పారు కదా. ఈ మాట ఎంతో ఆనందంగా ఉందంటే
అది 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 ఆ యొక్క కరుణ నాకు అట్లా చూపించాడండి. అంటే తర్వాత
అంకుల్
ఒక్క మినిట్ అండి, వన్ మినిట్. ఉసిరికాయ బాగా బాగుంటుంది చెప్పుతున్నాడు. ఈ మధ్య
అంకుల్ అంకుల్ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ మాత్రమే మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా ఉద్ధరించుకోవాలో ఈ సబ్జెక్ట్ లో. నాన్నగారు స్మృతులు తలపెట్టుకోవడంలో ఆయన వైభవం, ఆయన మాధుర్యం, ఆయన శక్తి, ఆయన శాంతి అన్ని అనుభవంలోకి వస్తాయి.
కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ అండి మీరు చెప్పింది.
సో బోత్ ఆర్ నీడెడ్ అండి, ఆయన స్మృతి ఆయన సబ్జెక్ట్ అవసరం, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్.
తర్వాత అప్పటి నుంచి ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తే కూడా అప్పుడు వీలైతే టైం అది కాకుండా ఆయన దగ్గరికి పోయి కూర్చునేవాడిని. కూర్చున్నప్పుడు నాకు ఒక్కటే ఆయన దగ్గర నుంచి స్పెషాలిటీ కనపడ్డదంటే ఆయన అందరూ సైలెంట్గా కూర్చుంటే మనకు సాధారణంగా సైలెంట్గా ఉండడం అనేది ఎంత తిప్పలో, అంటే చెప్పేవాళ్ళకి గురించి కూడా అంత తిప్పలు. కానీ ఆయన మాత్రం గంటల కొద్దీ సైలెంట్గా ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆయన గడపగలిగాడండి ఆయన. అదే ఆయన ఒక నిదర్శనం, ఆయన భగవంతుడు అని చెప్పుకోవడానికి అది పెద్ద నిదర్శనం అండి. మాకు మాకు చాలా లేకేయాలండి. అది ఎట్లా ఉండగలుగుతున్నాడు మన వాళ్లే కాదండి, ఆడియన్స్ కూడా ఏమాత్రం అది లేకుండా ఆయన చూసుకుంటూ ఉండేవారు అంతే. అన్న ప్రతి మనిషికి ఆయన తన వైపే చూస్తున్నాడు అన్నట్టు ఫీలింగ్ ఉండేది. అది
అవునండి, సో ట్రూ. ఎందుకంటే నాన్నగారు గంభీరమైన మౌనంలో ఉండి ఆ మౌనాన్ని మనకు కూడా అందచేసి మనకి కూడా మనోమౌనం తీసుకు ఓన్లీ ప్రెజెన్స్ లో తీసుకొచ్చేసేవారు.
అది కరెక్ట్ అండి, అది ఆయన చెప్పేది.
అంటే ఎంత కృషి చేసినా అది మనకి క్షణం నిలబడదు అంకల్. ఇప్పుడు ధ్యానం మనం కూర్చుని గంటలు గంటలు చేసినా కూడా తలంపులు వేగం ఆపుకుని తలంపులు రాకుండా తలంపులు లేని స్థితి మనం తెచ్చుకుందామని ఎన్ని గంటలు ప్రయత్నం చేసినా గాంధీ సహజంగా ఆయన సమక్షంలో సునాయాసంగా అసలు ప్రయత్న రహితంగా వచ్చేస్తుంది.
అవును,
లైక్ న్యాచురల్ ఎయిర్ అంటారు కదా, చలిగాలి లాంటిది కాదు గురువు దయ. చల్లగాలి చల్లగాలి వీసి
ఆయన ఎప్పుడు తను చెప్పే దాంట్లో కూడా అసలు నిజమైన నేనును మీరు శోధించి సాధనతో శోధించి తెలుసుకోవాలని మీ ప్రయత్నం ఉండాలి అని చెప్పేవారు. అను దాని గురించే మన ప్రయత్నం అంతా. అదే ఆయన చెప్పడంతోనే మనకు తెలిసిన ఫస్ట్ విషయం, మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నిజమైన ఐ. ఫాల్స్ ఐ చాలా మందికి ఉంటాయి, అందరికీ ఉంటాయి, కానీ ఆ నిజమైన ఐని శోధించాలి. శోధించాలంటే మనం సాధన చేయాలి. ఆ సాధన గురించే ఆయన చెప్పేది అన్నట్టు, అన్ని చెప్పే పనులన్నీ మాటలన్నీ సాధన గురించి ఆయన చెప్పేటివి.
అవునండి అవునండి. అంటే ఉన్న వస్తువు ఎప్పుడూ ఉంది, అదే మన సహజ స్థితి. అది పొందడానికి ఏదైతే అడ్డొస్తోందో అదే మనసు, ఈ దేహాత్మ బుద్ధి. సో దాని నుంచి మనం విడుదల అవ్వడమే మన సాధన. దాని విడుదలైతే ఉన్న వాళ్ళం ఉన్నట్టుగా ఉంటాము, చైతన్యంగా
ఉంటాం. అన్ను ఆయన నా ఉద్దేశంగా మంచితనం అనే ఒక పెద్ద గుణంతో ఆయన సద్గురువుగా మారాడండి. ఆయన ఇంకే ఆయన మంచితనమే ఆయనకు మన మన మనకు ఆయన ఆగ్రహం నుంచి వచ్చే పెద్ద అన్నట్టు. ఎందుకంటే ఆయన ఆయన అంటే హద్దులు మించిన మంచితనం అదిగా. దాన్ని మంచితనం అని మామూలుగా అంటే కూడా సరిపోదు, అంత మంచితనం ఆయన దగ్గర. దాంతోనే ఆయన సద్గురు అయినారు అన్నది.
అదే అంటే మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతున్నాను ఇప్పుడు, నాన్నగారు ఫస్ట్ టైం అంటే కలిసింది మహాత్ముల్లో ఫస్ట్ టైం కలిసింది శివానంద్ గారిని, శివానంద్ గారిని. ఆ శివానంద్ గారిని కలిసినప్పుడు నాన్నగారు చాలా చిన్న వయసు 22 ఇయర్స్. ఆ టైంలో ఫస్ట్ ఇనిషియేషన్ నాన్నగారికి అంటే ఫస్ట్ మంచి మాట నాన్నగారికి చెప్పింది శివానంద, బీ గుడ్ అండ్ డూ గుడ్.
అది చాలా తిప్పలు కానీ ఇంకా అసలు డూ గుడ్ అని కనుక బీ గుడ్ కావడం ఇంకా చాలా
కష్టం అన్నారు. ఇప్పుడు మీరు నాన్నగారి గుడ్నెస్ ఆయనకి భగవంతుని చేసింది అపారమైన గుడ్నెస్ అన్నారు కదా. సో నాన్నగారు ఫస్ట్ ఒక మహాత్ముడి నోట్ నుంచి విన్నది కూడా బీ గుడ్ అండ్ డూ గుడ్, అది మనకి మనం కూడా అలా ఉండాలని ఆయన ఎంతో వివరంగా
ఎంతో ఆయన ప్రయత్నం అంతా అదేనండి, ఆయన చేసిన ప్రయత్నం అంతా మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి దాని గురించి చెప్పాడు ఆయన మొత్తం కంప్లీట్ గా.
మీరు సబ్జెక్ట్ చెప్పకపోవడం ఏంటి, సబ్జెక్ట్ ఎసెన్స్ అంతా చెప్పేశారు.
అయ్యయ్యో ఇప్పుడే రెండు మూడు మాటలు కొన్ని నాకు అన్నింటిలో నాకు సారాంశం అది అనిపించింది అండి ఆయన కొన్ని ఉన్న ఇన్ని రోజులు కూడా అదే ఆయన చెప్పే పద్ధతి అంటది.
అవునండి అవును.
అను ఆయన తనకున్న మంచితనంతో ఎంతో మందిని భక్తులను మార్చారండి ఆయన కంప్లీట్ గా. అంటే వాళ్లకు ఉన్న మొదట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉండేది, తర్వాత వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారనేది, అది ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ హిస్ గుడ్నెస్ దాంతో మార్చారు ఆయన. అది ఒకటి. తర్వాత ఆయనకు ఇంకొకటి అండి విశేషం ఏంటంటే ఆ కళ్ళు మనం మర్చిపోలేని కళ్ళు అండి అది, విన్నారా? అది కళ్ళలో ఇంత విశేషం ఉన్నదంటే ఎదుటివారి చూపులను ఆకట్టుకునే యొక్క మహత్వం ఉన్నది దాంట్లో కూడా. అంటే ఆయన జగన్ మనిషే మహత్తరమైన మనిషి కనుక ఆ కళ్ళు కూడా చూస్తే ఎప్పటికీ, ఇప్పుడు మా ఇంట్లో కూడా రోజు మా పటాలలో చూస్తుంటాను, ఎప్పుడు నవ్వుకుంటే ఆ కళ్ళు కూడా నవ్వుతాయండి, ఒక మన నోరు కాదు కళ్ళు కూడా నవ్వుతాయి. అది ఆయన మనకు ముఖ్యంగా భక్తులకు ఇచ్చే సందేశాలు ఏంటంటే మన జీవితంలో రియల్ అయిని మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికోసమే మన ప్రయత్నం అంతా ఉండాలి, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కానీ దాన్ని పట్టుకోవాలి, మనం రియల్ అయిని పట్టుకోవాలి అని చెప్పాడు ఆయన. దానికి కొన్ని మార్గాలు చెప్పాడండి ఆయన. ఒకటి ఏంటంటే ఆయనతో నాకు నచ్చింది అన్నిటికన్నా ముఖ్యం, నేను అట్రాక్ట్ అయింది దేనితోనంటే మనిషి తనకున్న సంపాదనలో ఒక 10% తీసిపెట్టి దాన్ని మన 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 వాళ్ళకి కాకుండా, మన వాళ్ళకు మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామండి మన ఫ్యామిలీలో, అది కాకుండా మిగతా వాళ్లకు మనం దాన్ని స్పెండ్ చేసి అంటే అర్హత చూసుకోవాలి వాళ్ళకు, మనం చేసే అయోగ్య దానం కాకూడదు కానీ అది చూసుకొని, కానీ వాళ్ళు మాత్రం మనకు ఏ సంబంధికులు కాకూడదు. అది అది చేసి దాన్ని మనం ఇమ్మీడియట్ గా మర్చిపోగలగాలి. మనం చేసిన దాన్ని మనం ఎవరికో ఏదో చేశాము, వాళ్ళు మనకు మళ్ళా ఏం చేస్తున్నారని చూడకుండా మనం దాన్ని మర్చిపోవాలి. అది ఒక
ఆశించకుండా
చేసేది అది ఒకటి చేయమన్నారండి ఆయన.
బంధువులు చుట్టాలు ఇల్లు కాకుండా సంఘానికి మనం షేరింగ్ చేయాలి
చేయాలి చేస్తే అది ఒక సాధనలో ఒక మార్గం అది ఆయన చెప్పింది అంటే. తర్వాత ఆయన ఇంకోసారి ఇంకో మాట చెప్పాడు, ఒకసారి ఒక్కసారి మనం ఆయన కళ్ళల్లోకి చూసిన తర్వాత మనలో తప్పనిసరిగా మామూలుగా తప్పనిసరిగా మార్పు వస్తుందండి మనకు. ఆ మార్పు గిట్ట ఒకళ్ళ ఒక పక్షంలో ఎవరికైనా వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి రాలేదనుకోండి, రాకపోతే మాత్రం ఆ యొక్క దోషాన్ని మాత్రం ఆయన అన్నాడు కంటే అది మీ దోషం కాదు అది నా దోషంగా
పరిగణించారా.
అది నాకు ఇవన్నీ నాకు మనస్సుకు పెద్ద ఆకట్టుకున్న విషయాలు అండి. సాధారణంగా చూస్తారు ఎవరు అంటారు కానీ అన్న తర్వాత మాత్రం అది కాకపోతే మాత్రం ఆ దోషం మీది కాదు అది నాలో ఉన్న దోషం అని చెప్పారు ఆయన.
అంటే మనుషులకి గుడ్నెస్ ఉంటుంది, భగవంతుడికి గుడ్నెస్ కి అవధులు ఉండవు.
అది ఆయన చెప్పింది
అంటే గుడ్నెస్ పర్సానిఫికేషన్. గుడ్నెస్ పర్సానిఫికేషన్ అంటుంది.
ఏమంటాడు? కొద్దిగా పడ్డిగా మాట్లాడు. కొద్దిగా
కేవలం గుడ్నెస్, హ్యూమన్ గుడ్నెస్ కాదు, డివైన్ గుడ్నెస్ పర్సానిఫికేషన్ అంటున్నా.
అది అది. తర్వాత ఇంకోటి అంటే, మనము ఆయన చెప్పిన కొన్ని కొన్ని నాకు బాగా ఉండబడినాయండి అవి. మనము ఏదో ఒకటి ఇంకోళ్ళకి ఏదో ఇచ్చి మనం ఏదో ఇస్తున్నామని మనం ఫీల్ అవుతాం, కానీ ఆ భగవంతుడు అనే అతను మనకి ఇవ్వకపోతే మనం ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఇవ్వలేస్తాం అన్నారా? అది అందు తర్వాత మనం ఇచ్చేది, మనం ఇచ్చే యొక్క మనం చేసేది కృషి దానము ఏటో ఏమైనా కానీ అది మనకు ఏదో జన్మలో ఏదో రూపంలో మనకే వస్తుంది. అది మనం ఇచ్చింది అది మనకే రూపంలో వస్తుంది. అది అది తెలియక మనుషులు మనం మేమేమో చేశాము మేమేమో అది చేశాము అని చెప్పి అనుకుంటుంటారు. అయితే అది ఒకవేళ మనకు తెలిస్తే మనం ఇంకనోళ్లకు దానం కానీ సహాయం కానీ చేయలేకుండా మనం ఉండలేము అని చెప్పాడు ఆయన.
ఉండలేము, అవునండి,
ఉండలేము.
అంటే
అది తెలిసినప్పుడు మనకే వస్తుంది అది.
కరెక్ట్ కరెక్ట్
కరెక్ట్. అది ఆయన చెప్పిన
కరెక్ట్ అండి. సూపర్. ఏంటంటే మనం ఏది చేసినా, ఎదుటి వాళ్ళకి చేసే మంచి మనం ఏది చేస్తూ ఉన్నా కూడా అది మన కర్తృత్వ భావన లేకుండా మన కోసం మనమే చేసుకుంటున్నామనే భావనతో మనం చేసుకుంటూ వెళితే చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. ఒక రెండో ఫలితం ఏంటి అంటే, నువ్వు చేసింది నీకు తిరిగి ఇవ్వకుండా భగవంతుడు ఉండడు.
అది తెలిసిన తర్వాత మనం ఇంకనోళ్లకు మనం ఏమి చేయలేకుండా మనం ఉండలేము. అది నిజంగా మనకు అర్థమైతే మనం ఇంకనోళ్ళకి చేయకుండా ఉండలేము. ఆ దానం కానీ తర్వాత ఇవ్వడం కానీ.
అంకుల్ మీరు మొదలుపెట్టి 10 నిమిషాలు అవ్వలేదు, బోల్డ్ బోల్డ్ రాసులు పోసేశారు సబ్జెక్ట్.
అయ్యో, నాకు కొన్ని మాటలు అండి, ఇక తర్వాత అన్ని అనుభవాలే. ఇక విన్నారా?
సో అంటే ఫలాపేక్ష లేకుండా పని చేస్తూ ఎదుటి వాడికి చూ నువ్వు చేసే మంచి వాళ్ళ నుంచి ఏమి కోరకుండా నువ్వు చేసేది నీకు చేయడమే కాదు, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది.
కలుగుతుంది
అండ్ నీకు నువ్వు చేసింది నీకే తిరిగి వస్తుంది అన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు చక్కగా ఉండలేవు.
ఉండలేము అని చెప్పాడు ఆయన. అన్ను మాకు ఓవరాల్ గా మా కుటుంబానికి మాత్రం ఆయనకు మాకు ఒక పెద్ద దిక్కుగా ఎప్పటికీ కూడా మా జీవ మా లైఫ్ లో కూడా మొత్తం పెద్ద దిక్కుగా ఉన్నారండి ఆయన. అప్పుడే కాదు ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, మాకు ఎప్పుడూ ఉన్నారు ఆయన.
అవునండి,
అది నాకు అపూర్వ విపరీతమైన నమ్మకం అండి నాకు ఆయన మీద. ఎందుకంటే ఆయన ఉండడం లేకపోవడానికి ముఖ్య కాదు, ఆయన పోయినాడు ఎక్కడికైనా, ఎక్కడికి పోలేదు, ఆయన మనలోనే ఉన్నాడు ఆయన.
మీకు నమస్కారం పెట్టి ఇంజనీర్ గారు అన్నప్పటి నుంచి ఇంకా తిరగలేరు.
అది అది ఆయన అప్పుడే తెలిసిపోయిందండి నాకు. నేను ఎవరిని నేను ఏ విధంగా అనుకున్నా దానికి నాకు ప్రతిఫలంగా ఏం దొరికింది, నేనేం చేసి ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు తెలిసిందండి. అది విన్నారా?
తప్పేమీ లేదంకల్, అది ఆయన టైమింగ్. ఇంకది తప్ప అనుకోవద్దు, తప్ప అనుకోవక్కర్లేదు. అది ఆయన ఆయన పెట్టుకున్న ముహూర్తం ఇంకది.
అది 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 కరెక్ట్ అండి. అది తర్వాత ఇక ఇప్పటి నుంచి అనుభవాలేనండి, కానీ ఇవే నేను ముఖ్యంగా పట్టుకునే ఇవే. విన్నారా? తర్వాత నాకు సర్వీస్ లో ఉన్నప్పుడే, నేను సర్వీస్ లో ఉన్నప్పుడు నాకు ఒక పిల్లవాడిని ఒక మహానుభావుడు నాకు అప్ప చెప్పాడు. ఎల్ఐసిలో పనిచేస్తాడు అతను, అతని పేరు దొంతుల శ్రీనివాస్. అయితే అతని గురించి నాకు అతను ఒక ఇంకొక భక్తుడు, పెద్ద భక్తుడు నాకు, అతను గంగా మహాదేవ్ గారని, ఆయన నాకు చెప్పి ఈ పిల్లవాడికి గురించి మీరు చూసుకోవాలి అంకుల్ అని నాకు చెప్పాడు ఆయన. అయితే ఆ పిల్లవాడు మాత్రం మా ఊరు అతనే.
ఓకే,
ఉన్నారా? అయితే అతనికి ఏంటంటే 30 సంవత్సరాలప్పుడు ఎంటెక్ చేస్తున్నప్పుడు 2 కిడ్నీలు ఒకటేసారి పాడైపోయినాయండి మొత్తం కంప్లీట్ గా.
అయ్యో,
పోతే ఆయనకు జీవనాధారమే తల్లిదండ్రులు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ పాపం అతనికి బ్రతుకు గడవడమే చాలా డిఫికల్ట్ గా ఉండే అతని అటువంటి మనిషిని నాకు అప్పచెప్పిన, అది భగవంతుడు కృపెట్లో ఉన్నది అంటే ఆయన 15 దినాల్లో నాకు చెప్పిన మనిషి యాక్సిడెంట్ లో చనిపోయినాడు. కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన పేరు మహాదేవ్ గారు, మా ఊరి నుంచి మహాదేవ్ గారు. అయితే బాబు చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే ఆయన లేడు గనక నేను ఎట్లానే చేసి ఇతనికి అండగా నిలవాలి అన్న సంకల్పం నాకు వచ్చింది అన్నప్పుడు నేను సర్వీస్ లో ఉన్నాను. అయితే అతన్ని తీసుకొని ఆ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కదండి ఏది మన కిడ్నీస్ అవన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అది ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆయనకు మాత్రం ఒక 270 దాకా డయాలసిస్ అయినాయండి. ఆ డయాలసిస్ కు దానికి దీనికి పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా పాపం బాగా వరిగా ఉండేది. అయితే ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు నేను అయినంత మట్టుకు నా శక్తి కొలకి ప్రయత్నం చేశానండి. కాకపోతే కొంతమంది దగ్గర కూడా తిరిగేటప్పుడు మా అరుణ నాకు తోడుండేనండి. ఎందుకంటే అరుణ కూడా మాది అందరి మంత్రి మంత్రిలో ఉన్న ప్రజల గురించి ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి ఎవరెవరు మేము అనుకున్నామో సహాయం చేస్తారనుకొని పోతే మాకు పెద్ద అంత నిరాశనే అయిందండి. ఎక్కువ పెద్ద ఏమి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. కొందరు అన్నాడుగా అంటే కిడ్నీది ఈ కిడ్నీ సమస్య తగ్గదు చేయదు అనవసరంగా మనం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి చెప్పారు. అయితే అది కాకుండా కూడా అప్పుడు కూడా నేను నిరుత్సాహపడకుండా అతను తిప్పి తిప్పి మొత్తం కొంత డబ్బు చేయగలిగాను. కానీ దానికన్నా ఎక్కువ ఒకసారి సావిత్రి అమ్మగారి ఇంట్లో నాన్నగారు ఏదో స్పీచ్ చెప్తున్నాడు. ఆయన స్పీచ్ చెప్పిన తర్వాత ఆయనతో చెప్పాను ఇట్లా నాన్నగారు మాకు ఒక పిల్లవాడు ఉన్నాడండి అతను చాలా దాంట్లో ఉన్నాడు అని చెప్తే ఆయన పాపం నేను చెప్పినప్పుడు విన్న భక్తులే వాళ్ళ వాళ్ళ బ్యాగులలోంచి తీసే డబ్బును ఇచ్చారు. అయితే నేను మంత్ని అంత మొత్తం ఇక్కడ కారేసుకొని తిరిగిన డబ్బు కన్నా వీళ్ళతోని ఈ అక్కడ భక్తులతోని వచ్చే డబ్బు కాకుండా అన్ను స్పెషల్గా సావిత్రి మామ గారు యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ షీ హస్ డొనేటెడ్ 25,000 రూపీస్ అండి.
మై గాడ్, ఆవిడ అన్ని అలాంటి కార్యక్రమాలే చేశారండి ఆవిడ జీవితం పొడుగున.
నాకైతే అనిపించింది అంటే మా దగ్గర చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మినిస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, శ్రీపాదరావు ఉండే మిగతా వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉండరు మా దగ్గర. కానీ అందరి దగ్గర కూడా వచ్చిన అమౌంట్ కన్నా ఒక్క ఆయన దగ్గర భక్తులు మరియు సావిత్రి బామ్మ గారి పెళ్ళి మనకి జీవితానికి అది అయిందండి మనకి. అయితే దాంతో కూడా కొంత తిప్పలు పడ్డాడు చేస్తూనే ఉన్నా కానీ ఇది మాత్రం ఏమీ లేనుకున్న దానికన్నా ఇది ఒక నిధి తీరువు అతనికి ప్రూవ్ అయిందన్నట్టు. పాపం చేసేవాడు అతను అను అతను ఏం చేశాడంటే తర్వాత ఇక అతను బీటెక్ ఎంటెక్ చేశాడు. కానీ తర్వాత వృత్తిని మార్చుకొని ఎల్ఐసి ఏజెంట్గా స్థిరపడ్డాడండి అతను. అయితే అతను స్థిరపడ్డ తర్వాత కూడా అతను ఎప్పుడు కూడా నేను అతనికి చేసే ఉపకారం కానీ తర్వాత సహాయం కానీ ఎప్పుడు మర్చిపోలేదండి ఆయన. అంటే చూడ ఆయన సక్సెస్ఫుల్గా ఎన్నో రోజుల దాకా ఉన్నాడు అన్న తర్వాత ఆయనకు సన్మానం కూడా జరిగిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు సర్వైవ్ కావడం అనేది కనీసం ఒక 25 సంవత్సరాలు సర్వైవ్ అయినాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఇంకా స్టిల్ ఈజ్ దేర్.
వెరీ నైస్, వెరీ నైస్ అండి. ఒక మనిషికి లైఫ్ ఇచ్చారు మీకు అప్పు చెప్పినందుకు.
అన్ను నాకు అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే మనం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన త్రూ అవుట్ ఎల్ఐసి లోపల బాగా ట్రై చేశాడు, బాగా నాలెడ్జ్ ఉంది, చాలా మందికి పాలసీ చేయించాడు. ఇప్పుడు ఆయనకు దగ్గర దగ్గర ఏం చేయలేకున్నా నెలకు 70-80,000 రూపాయలు ఆయనకు వస్తాయండి. అంటే అందరూ తన తన పాలసీలను కట్టుకుంటే చాలు. అటువంటి పరిస్థితిలో నాన్నగారి ప్రమేయం ఇంకొకటి ఉందండి దాని లోపల ఏంటంటే నేను అతను అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ గురించి పాపం అక్కడ ఉండేది. ఉంటే నేను నాన్నగారితో చెప్పాను కంటే ఒకసారి మీరు కూడా మీరేమనుకోకపోతే నాన్నగారు ఒకసారి ఆ పిల్లవాడిని మీరు చూడడానికి వస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశాను. చేయగానే ఆయన మహానుభావుడు తప్పనిసరి వస్తాను దివాకర్ రావు గారు ఎప్పుడు వెళ్దాని చెప్పండి అన్నాడు. అనగానే ఆ టైంకు నాకు ఒక కారు కూడా దొరకలేదండి. అక్కడ ఉన్న భక్తులతోనే వస్తున్న ఆయన అడగ నా కారు ఉండే. అయితే నేను చెప్పానంటే నా కారుకు డ్రైవర్ కూడా లేడు, అప్పుడు డ్రైవర్ కూడా పెట్టుకునే పరిస్థితి కాదు. అయితే నేను అన్నా అంటే నాకు డ్రైవింగ్ తెలుసు అయినా కానీ భయంగా అంటే అంతటి మహానుభావుని పట్టుకొని తీసుకొని పోవడం నేను తీసుకోపోతే ఎట్లా ఉంటుందో అనుకున్నాను. కానీ పైవాణి యొక్క ఆశీర్వచనంతో ఆయన తీసుకొని అక్కడి నుంచి ఎక్కడ దగ్గరగా ఆయన అల్లుండింట్లోనే ఎక్కడ ఉండేదండి ఆయన, అప్పుడు ఉండే ఆయన తీసుకొని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వచ్చి ఆయన ఒక అరగంట సేపు ఆ పేషెంట్ దగ్గర కూర్చొని తన ఆశీర్వచనం చేసి మీకు మంచి తప్పనిసరి బాగవుతుందండి అని చెప్పాడు. అది ఒక్కటే నాకు పెద్ద అంటే మనం అడగంగానే ఆయన ఒప్పుకొని ఆయన మన వెంబడి వచ్చి ఆయన వాడిని ఆశీర్వదించాడు. అది ఒకటి నాకు.
ఎప్పుడు అంకుల్ నాన్నగారు మీరన్నట్టు మనం అడిగితే కాదు వద్దు అన్నది నాన్నగారు లేదండి.
అంటే మాకు అప్పుడు కొత్తగానే కదా, అందుకోసం అడగడానికే నాకు కొద్దిగా వెల్కమ్ ఉందయ్యి అడిగాను. నేను అడిగితే మాత్రం ఆయన తప్పనిసరి వెళ్ళాం దివాకరరావు గారు అని చెప్పి నా వెంబడి వచ్చాడు. వచ్చి తీసుకుపోయేటప్పుడు కూడా నాకు ఎక్కడ లేని భయం అండి, ఎక్కడ కారు గిట్ట ఎక్కడ ఆగిపోతే కూడా భయం, ఎందుకంటే అంతటి మహానుభావుని తీసుకునేటప్పుడు ఏం కాకూడదు. ఎవరో డ్రైవర్ ప్రొఫెషనల్ ఉన్నాడు అంటే అయితే కూడా మాకు పెద్ద అది ఉండదు. కానీ తీసుకొని పోయి చూపెట్టాను. చూపెడితే ఆశీర్వదించాడు, చక్కగా ఆశీర్వదించి మళ్ళా ఆయనను మళ్ళా తన వారింటికి తీసుకెళ్ళి అని చేశాను. అదో అదే నాకు ఆయన దయార్థ హృదయానికి నాకు అది ఒక చిహ్నం అన్నట్టు. ఆయన మళ్ళా ఉన్నది నాకే కాకుండా నాకు తెలిసిన వాళ్ళని గురించి కూడా చెప్తే ఆయనకు పరమత పరమ భేదం ఉండదు. అది కరెక్ట్, ఇంతవరకు కరెక్టు అన్న చూసి వాళ్ళకు మనసులో వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కదండి, అందుకోసమని ఆయన వచ్చి చేశాడు. అది ఒక అనుభవం ఉన్నాయి కానీ ఆయన్ని. ఇదే కాకుండా ఆయన తర్వాత వానికి ఏంటంటే మంచిగా అయింది, చాలా రోజుల దాకా మంచిగా ఉన్న తర్వాత వివాహం కూడా ప్రపోజల్స్ వచ్చాయి అతనికి. వస్తే ఆ వివాహం లోపల చాలా మంది ఇట్లా కిడ్నీ అదైంది, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, తర్వాత ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోయింది. అందరా నేను అప్పుడు అతన్ని ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా చాలా డబ్బు కలెక్ట్ చేయడానికి నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా తీసుకుపోయానండి ఆ పిల్లవాడిని. విన్నారా చెప్తే వాళ్ళ అతను అతను ఎప్పుడు మరి అతను ఏ మూడ్ లో ఉంటాడో కానీ మొత్తం మాత్రం ఈ హెస్ డొనేటెడ్ 80,000 రూపీస్ ఇచ్చాడండి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి.
వెరీ నైస్ అంకుల్. ఇప్పుడు మీరు మాట్లాడే శ్రీనివాస్ మీరు మాట్లాడుతూ ఉంటే మెసేజ్ పెట్టారు రుణపడి ఉన్నారు అని, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాన్నగారు అండ్ దివాకరరావు గారు నాకు చాలా హెల్ప్ చేశారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని మెసేజ్ పెట్టారు. ఇప్పుడు
నాకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి.
ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడుతున్నారు కదా, ఆయన కూడా మీ 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 ప్రవచనం అదే మీ షేరింగ్స్ వింటున్నారు
కదా, అదే అదే ఆయన
వింటున్నారు. ఆయన మెసేజ్ చేశారు
పొద్దునే చెప్పాను చెప్తే తప్పనిసరిగా నేను ఆన్లైన్ లో పంపించినట్టు మా ఆవిడ పంపించింది అన్నట్టు, అతనికి లింక్ పంపించింది.
అంటే నేను హెల్ప్ ఎప్పటికీ గ్రేట్ఫుల్ గా ఉంటాను, రుణపడి ఉన్నాను.
నిజంగానే నిజంగానే ఉంటున్నాడండి ఇప్పటికి కూడా. అను నాకే కాదు అతనికి సాయం చేసిన వాళ్ళందరికీ కూడా అతనికి ఇప్పుడు కొంచెం డబ్బు బాగానే వచ్చిందండి, పర్వాలేదు. అంటే మరీ పూర్తి ఎక్కువ కాకుండా తనకు సరిపోయేటంత వచ్చిందని కానీ ఎక్కువనే వచ్చింది. అయితే తర్వాత పెళ్లి విషయంలో కూడా తర్జన భర్జనలు ఏంటంటే నిజం చెప్తేనేమో ఎవరు పిల్లని ఇవ్వడం లేదు, చెప్పకుండా చేద్దామంటే నన్ను అడిగాడు వచ్చి, అతనికి నేనే సలహాదారు, నన్ను వచ్చి అడిగాడు. అడిగితే నేను చెప్పాను నా ఉద్దేశం ప్రకారంగానైతే చెప్పకపోవడం చాలా తప్పు చెప్పాలి అని. అయినా నాకు గాడ్ ఫాదర్ తీరు నాన్నగారు ఉన్నారు, నేను నాన్నగారిని అడుగుతాను ఈ సంగతి అని చెప్పి నాన్నగారి దగ్గరికి, అంటే అతను రాలేదు, నేనే పోయి నాన్నగారిని అడిగాను. అడిగితే నాన్నగారు ఒకటే చెప్పారు, ఆ పిల్లవానికి రాసి పెట్టుంటే పెళ్లి అవుతుంది, రాసి పెట్టి లేకపోతే పెళ్లి కాదు. కానీ మనం మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి చెప్పాలి అని చెప్పాడు అన్నట్టు. అదే సంగతి చెప్పాను. నా యొక్క సలహా మాత్రం మా నాన్నగారితో తీసుకున్న సలహా ప్రకారం ఏం చెప్పించిన కనుక నువ్వు అదే పని చేయాలి. అంటే ఒకటి రెండు సంవత్సరాలు రాలేదు, పోయిన వాపసు పోయినారు, తర్వాత ఒక అమ్మాయి సంధ్య అనే అమ్మాయి, వాళ్ళు తెలిసితే తెలుసుకున్న తర్వాత ఇద్దరు బాధ లేదండి, తర్వాత తెలిస్తే మనం చాలా పతనం అయిపోతాం వాళ్ళ దృష్టిలో,
కష్టం అయిపోతుందండి,
చాలా అది అయిపోతుంది. ఆ పిల్ల కూడా చాలా మంచి పిల్ల దొరికిందండి అతనికి, నన్ను ఇప్పటికీ అన్నయ్య అనేది చాలా ఎంతో బాగా చూస్తుందో పాపం. అతన్ని కూడా బాగా చూసుకున్నది, అతని తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారండి అతనికి, ఆ తల్లిదండ్రులు కూడా చూస్తుంది, తన ప్రయత్నం చేసి చూస్తుంది. సో అదొకటి నాకు అన్ను నాన్నగారి ప్రమేయం దాంట్లో కూడా అట్లా ఉండే. ఈవెన్ తర్వాత కూడా సలహాలు, ఆయన సలహాలు పాటించడానికి అతనికి ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ.
వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు, చాలా సంతోషంగా ఉంది మీ స్టోరీ వింటూ ఉంటే అంకుల్ ద్వారా, నాన్నగారి ద్వారా. ఎంత ఎంత మంది మీద నాన్నగారు దయ కురిసింది, ఎంత ఎంత అనుగ్రహం వర్షం కురిపించారు ఆయన. మన ఫిజికల్ హెల్తే కాదు, మన మానసిక హెల్తే కాదు, మన ఎమోషనల్ హెల్తే కాదు, స్పిరిచువల్ గా మన గ్రోతే కాదు, అన్ని ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ కూడా, ఎందుకంటే అన్ని బాగున్నా కూడా మంచి భార్య రావాలని మంచి భర్త రావాలని లేదండి, అలాంటిది నాన్నగారు అనుగ్రహం వల్ల భగవంతుడి దయ వల్ల మీకు సహకరించే భార్య రావడం, విషయం తెలుసుకుని కూడా మిమ్మల్ని ఇష్టంగా చూసుకుని మీ జీవితంలోకి వచ్చి బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఇద్దరు, ఒక బాబు పాప, చాలా సంతోషంగా ఉందండి. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ అంకుల్, అంటే బీ గుడ్ అండ్ డూ గుడ్ అని చెప్తే సబ్జెక్ట్ అది ఒక మాట ఇది ఫాలో అయితే బాగుండు అని ఉంటుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పారు మీరు, అంటే డూ గుడ్ చేస్తే ఎలా చేయాలి, చేస్తే మనము వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉంటారు.
కానీ అతను ఏంటంటే అన్నిటికన్నా అతనితో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, త్రూ అవుట్ ఆయన క్యారియర్ లో ఎవరికి ఏదైనా అంటే మాత్రం దాంట్లో స్పెషల్లీ నేను చెప్తే మాత్రం నో అనేది క్వశ్చన్ లేదు అతని దగ్గర. ఎందుకంటే మరి అతనికి ఏమి నా మీద ఏం నమ్మకమో, కానీ మొత్తం మీద మాత్రం నేను ఫలానా వాళ్లకు నేను ఇది చేస్తున్నాను ఈ ఓల్డేజ్ హోమ్ లోపల పోయి అంటే అంకుల్ నా దానికి కూడా మీరు చెప్పి ఇవ్వండి అని చెప్పి చెప్పేస్తాడు అంతే డైరెక్ట్ గా. ఎప్పుడు నా మాట కాదంటూ అని నేను కూడా నీకు వీలైతేనే చెయ్యి, నీ ఒక ఆర్థిక స్థోమతను బట్టి చూసుకోమంటే ఏదైనా పర్వాలేదు అంకుల్ నేను చేస్తాను, మీరు నాకు చెప్తుండండి, చెప్తుంటే మాత్రం నేను చేస్తుంటాను అన్నాడు. అట్లాగే పాపం చాలా చోట్లలో నేను తర్వాత కొద్దిగా నాకు ఓల్డేజ్ హోమ్స్ కాంట్రాక్ట్ ఎక్కువ ఉంది లేండి, నాకు నేను పోయినప్పుడల్లా ప్రదుకున పోయినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను, చేసినప్పుడు నాతోనే కాదు కానీ అమౌంట్ కొంత మిగతా వాళ్ళకు కూడా చెప్తాను. దాంట్లో కూడా ఫస్ట్ నేను ఎంచుకునేది శ్రీనివాసులు, ఎందుకంటే నా మాట కాదన్నాడు.
మీరు చేస్తూ అందరితో చేయిస్తున్నారు
ఎంత. ఇది కూడా నేను అనుకునేది మాత్రం సంపూర్ణంగా నాన్నగారి దయనేనండి నాకు, అది అంత మొత్తం నాన్నగారి దయనే. అంతకుముందు మా లైఫ్ ఎట్లా ఉండదు కానీ తర్వాత ఆయన పోయిన తర్వాత ఈ ప్రాబ్లం పోయినప్పుడు కాదు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వల్ల నాకు ఆయన దయా కటాక్షం కరుణ ఆయనది నాకు. తర్వాత నేను ఇంకొకటి విజయవాడ లోపల లాస్ట్ సిగా చీఫ్ ఇంజనీర్ గా విజయవాడలో ఉంటాను నేను, మున్సిపల్ కార్పొరేషన్. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఒక ముళ్ళ మీద ముళ్ళ కిరీటం, అది దాంట్లో ఎక్కడ లేని పాలిటిక్స్ అండి, అక్కడ ప్రతిదీ ప్రాబ్లమే. ఏ ప్రాబ్లం మనం తెల్లారేవంగా మనకి ఏ ప్రాబ్లం వస్తుందో అనేది భయం అవుతుంటుంది. అక్కడ పేపర్లలో కూడా అక్కడ చీఫ్ ఇంజనీర్ అన్నారు వాళ్ళు, దొరగారు అంటారు. దొరగారు హైదరాబాద్ లోనే ఉంటున్నారు, ఇక్కడికి రావడం లేదని ఒకసారి వస్తుంది పేపర్లో ఏదో ఒకటి క్రిటిసిజం మాత్రం. ఏడో విజయవాడే సాటి. అయితే అటువంటివి మాత్రం నాకు కొన్ని క్లిష్ట సమస్యలు అంటే నా మనస్సుకు ఒప్పుకోని సమస్యలను నేను వారితో డైరెక్ట్ గా నాన్నగారితో వచ్చి కన్సల్ట్ చేసేదండి. నేను ఇట్లా ఉన్నది నాన్నగారు, నేను ఇట్లా అనుకుంటున్నాను, కానీ నాకు మాత్రం అగెన్స్ట్ గా కింద నుంచి అంతా మొత్తం అన్ఫేవరబుల్ గా వస్తుందండి కంప్లీట్ గా. అక్కడ అది వాళ్ళ కమిషనర్ కూడా సంతకమే నా దగ్గరకు వస్తాయి ఫైల్స్ వచ్చినప్పుడు. నాకేమో అది నా మనసుకు అంతకుముందు నేను చాలా ఆఫీసులలో పనిచేశానండి ఎక్కువ, ఇది ఎస్సీకి పిఏ కానీ తర్వాత దాంట్లో పనిచేశాక నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా సర్వీస్ రూల్స్ గురించి నాకు ఎక్కువ తెలుసు. అయితే దాంతో నా మనసుకు అది చేస్తే తప్పు అని తెలుసు నాకు, టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ అది చేయకూడదు అని తెలిసినప్పుడు నేను నాకు, కానీ అక్కడ అట్లా మనం మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా మనం అక్కడ మనం ఉనికే డిఫికల్ట్ అవుతుంది అక్కడ. అందుకోసం నేను ఈ సంగతిని నేను విజయవాడ దాకా పోయి జిన్నూరు దాకా పోయి నాన్నగారిని అడిగేది, అడిగితే నాన్నగారు ఒకటే చెప్పారు, మీకు ఉన్నది ఒక సంవత్సరం సర్వీసు, మీ మనసుకు నచ్చని పనులు ఏమైనా ఉంటే ఫైల్ మీ దగ్గరకు రాగానే సింపుల్గా క్యాజువల్లీవో ఏదో పెట్టేసి మీరు హైదరాబాద్ కట్టుకోండి, దాంట్లో మీ ప్రమేయం లేకుండా, అది ప్రమేయం లేకుండా నాకు కొంచెం చేయగలరు కదా, మరి ఈ ఫైల్ ఇక్కడ ఉంచాలని కూడా అనుకోరండి వాళ్ళు, నేను పోయిన తర్వాత అది తెప్పించుకొని శాంక్షన్ అయిపోతుంది అది అన్నారా. అయినా నాకేం ఇబ్బంది లేదండి, నా సంతకం నా ప్రమేయం లేకుండా నేను అది ఎట్లానే పోని అని నాన్నగారు అదే చెప్పారు. మీకున్న 15 దినాలు సెలవులు ఉంటాయండి, ఆ సెలవులను మీ యొక్క ఇటువంటి సమస్యలకు వాడుకొని మీరు అక్కడిని, ఆయన చెప్పారు ఇది చాలా ముళ్ళ కిరీటమైనటువంటి సీట్ ఇది, అంటే అది ఎట్లా ఉంటుందంటే అక్కడ బాగా పైరవీలు చేసుకునే వాళ్లకు ఆ సీటు ఎవరికి రాదు, కానీ ఏ విధమైన పైరవీలు కానీ అన్ని డబ్బులు లక్షల డబ్బులు పెట్టలేని వాళ్ళకే అటువంటి సీట్ వస్తుంది అక్కడే అక్కడ చూపించారు, ఎందుకంటే కమ్యూనిస్ట్ రూలింగ్. అందుకోసం వాళ్ళందరూ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, ఎంత ఎంత కష్టపడి చేసినా కానీ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ విధంగా నాకు ఆయన దాని నుంచి పరిష్కారం చూపించాడు, ఆయన
ఎక్సలెంట్ గా
ఆయన పరిష్కారం చూపెట్టి దాంతో నేను ఆ సంవత్సరం లోపల లేకపోతే ఏమంటారు
అమేజింగ్ అంకుల్, ఎంత సామరస్యంగా ఎంత ఐ మీన్ ఎంత సూక్ష్మంగా ఐ మీన్ మనకి అంటే ఎక్కడ మీకు బాడవ్వకుండా అలా ఉద్యోగాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా లీవ్ పెట్టేయమన్నారు అంతే,
లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాను నేను. అన్నంటే లీవ్ పెట్టి వెళ్ళిపోతే తెల్లారు వచ్చే వరకు ఆ ఫైల్ మన దగ్గర ఉండకపోయేది, వెళ్ళిపోయేది కిందికి పోయేది, అది శాంక్షన్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది.
అంకుల్ అది కేవలం మీకు సమాధానం కాదు, మీలా ఇబ్బంది పడుతున్న చాలా మందికి నాన్నగారు ఇచ్చే సలహా ఇప్పుడు
అది, ఎందుకంటే అది మనతో కాని పని అండి అది, ఎందుకంటే అది చేసి మనం వెళ్ళిపోని తర్వాత మన పెన్షన్ రాక అది రాక ఇవన్నీ తిప్పబడి బదులు చెప్పలేక మనం దుష్టో దూరవర్జిత అని చెప్పి చెప్పలేక ఊరుకోవడం పెట్టండి.
అవునండి
అట్లా నేను గడిపానండి కొన్ని ఆ రోజులన్నీ అట్లా గడిపాను. అదే లాస్ట్ లో నాకు అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఆఫీసులలో ఇక్కడ ఉండేది కానీ ఇటువంటి ఇక్కడ మన దగ్గర ఆఫీసులో కానీ అక్కడ కానీ ఇష్టం ఉండవండి అను మున్సిపాలిటీస్లోనే ఉండే నేను బట్టి, ఇక్కడ కూడా ఎల్బీ నగర్ మున్సిపల్ ఇంజనీర్గా పనిచేశాను చేయలేకపోయినా, లీవ్ పెట్టి 6 నెలల దాకా నాకు పోస్టింగ్ కూడా రాలేదు మళ్ళా. అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వార్నింగ్ కూడా వచ్చింది నాకు, మీరు వై షుడ్ ఐ నాట్ సస్పెండ్ యూ అని చెప్పి చెప్పాడు ఆయన నాకు, చెప్తే మీరు చేయొచ్చు చేయొచ్చునండి, మీరు కమిషన్ ఒకసారి అడగండి అడిగి చేయండి అని చెప్పాను అంతే. ఆ కమిషన్ అంటే నో 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 హీఈస్ నాట్ లైక్ దట్, హీ హెస్ డన్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ, బట్ ఐ మై సెల్ఫ్ ఐ హాస్ టైమ్ నాట్ టు డూ సీరియస్ ఫ్యాక్టరీ ముందండి పెద్ద బొందలు అది చూసి వెరీ మున్సిపల్ ఇంజనీర్ కమాన్ కమాన్ అని అని పిలిచి వైఫ్ నాట్ సస్పెండ్ అని నాకు మైక్ పెడతాడు ముందర చెప్పాను మీరు చేయండి అంటే ఆ కమిషన్ అప్పుడు మన కమిషనర్ ఉండే ఐఏఎస్ ఆఫీసర్ అతను చెప్పాడు అంటే లేదండి నేనే కొన్ని కారణాల వల్ల ఆపాను అంటేనే అప్పుడు నేను బయట తర్వాత మాత్రం అతను చేసుడు చేశాడు కానీ నాకు సాయం తర్వాత ప్రతి చోట నేను ఇతన్ని కాపాడాను. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అదొక ఈగో ప్రతి దిక్కు చెప్పడం అన్నట్టు చెప్తే నేను చెప్పాను కంటే సార్ నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ పని చేయలేను అని చెప్పాను. నువ్వు అట్లా ఎట్లా పోతానండి మీరు అంటే నాకు ఈ అథారిటీస్ ఒకటి నాకు పెద్ద భూమిగా ఉండేనండి నాకు, నేను మీరు నన్ను మెడికల్ నాకు మెడికల్ బోర్డుకు రెఫర్ చేయండి నేను వెళ్ళిపోతాను చెప్తే అట్లాగే నేను మెడికల్ బోర్డు నుంచి నాకు ఇప్పటికీ నిజంగానే ఉన్నాయి నేను అభయవాడమే కాదు, కానీ మనం ఓర్చుకుంటే ఓర్చుకునేటట్టు ఉంటుంది లేకపోతే మాత్రం అది మాత్రం ప్రాబ్లం మాత్రం ఉంటుంది, అయితే దాంతో బయటపడేవాడిని అయితే నాకు బయటపడిన తర్వాత ఒక 6 నెలల దాకా నాకు పోస్టింగ్ రాలేదండి. ఎప్పుడు కూడా అగైన్ పోస్టెడ్ బ్యాక్ టు సేమ్ మున్సిపాలిటీ ఎల్బీ నగర్, అంటే నేను జాయిన్ అవ్వడం లేదు. తర్వాత మళ్ళీ ఇతను వచ్చాడు, ఎవరు, ఈ చంద్రబాబు నాయుడు, వెరీ ఎమ్మెల్యే బా అని చెప్పాడు. అంటే ఆయన లాంగ్ లీవ్ లో ఉన్నాడు, ఇమీడియట్లీ చెప్పాడు అన్నట్టు, ఇమీడియట్లీ పోస్ట్ సంబడి హియర్ అని చెప్పాడు. అనగానే అక్కడ ప్లేస్ పోస్ట్ కాగానే నాకు పోస్టింగ్
అనిపిస్తుంది.
మేము మొత్తం సర్వీస్ అంతా దాంట్లో ఉన్నాం కనుక, మేము ఆఫీసులలో వాటిలో ఉన్నాం కనుక మాకు ఈ పాలిటిక్స్ ఈ బాధలు తెలవాలండి. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మాకు తెలిసి వచ్చాయి అన్నట్టు. తర్వాత ఇంకొకటి, నేను రిటైర్ అయిపోయి నాన్నగారిని కలవడానికి వెళుతున్నప్పుడు నాకు అక్కడ ఎంట్రన్స్ లో ఒక బ్రిడ్జ్ ఉందండి, అక్కడ వాళ్ళ ఊరికి పోవాలండి. ఆ బ్రిడ్జ్ని చూడగానే నాకు అనిపించింది అంటే చాలా రస్ట్ పట్టిపోయిందండి, అది తుప్పు మొత్తం. అయితే అది తుప్పు పట్టి పట్టి కంప్లీట్ బ్రిడ్జ్ కొలాప్స్ కూడా కావచ్చు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అయితే నేను ఒకటే అనుకున్నాను అంటే ఈ బ్రిడ్జ్ గురించి మనం పెద్ద పెద్ద బ్రిడ్జ్లా కట్టించలేదు, మనం అంత పెద్ద స్తోమత లేదు, కానీ దీని కనీసం ఒకసారి మొత్తం స్టాండ్ పేపర్ కొట్టి పెయింట్ చేస్తే కొన్నాళ్ళు దాని లైఫ్ను మనం పెంచిన వాళ్ళం అవుతాము అన్న మనసులోకి వచ్చింది. అది పోతున్న ఇమ్మీడియట్గా నాన్నగారి దగ్గర కలిసి నాన్నగారిని అడిగాను, ఇట్లా ఉందని అంటే, మీరు చాలా ఇంజనీర్ గారు చక్కటి మాట మాట్లాడారండి అని ఒక్కటి మాత్రం ఆయన చెప్పాను కంటే, ఇదే వర్క్ను ఏదైనా కాంట్రాక్టర్కి ఇస్తే వాడు తినేస్తాడు మనం కాంట్రాక్ట్, దాని బదులు దానికి పట్టే మెటీరియల్ అంతా కొనుక్కొని ఎవరికైనా వాళ్ళకి చెప్పేసి పని వాళ్ళకి చెప్పేసి ఇస్తే మనకు ఒక 30-40% సేవ్ లోపల మనం పని అయిపోతుందండి అని చెప్పాడు.
ఒబ్బిడిగా ఎఫిషియెంట్ గా అందంగా ఎలా చేయాలో
చెప్పండి. అక్కడ ఉన్నవాళ్ళకి చెప్పాడు, అక్కడ ఉన్నవాళ్ళు వారు వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి మీరు అంటే, నేను అప్పుడే నాకు వీసా వచ్చింది, నేను మా అమ్మాయి దగ్గరికి పోయేది ఉండే, మీరు పోయినండి నేను చేయిస్తాను అంటే మాత్రం నేను అన్నాను, దాని ఖర్చు మాత్రం దయచేసి నాన్నగారు నన్ను పెట్టుకొని పండి, నాకు ఎందుకంటే నాకు చూస్తే అనిపించింది కనుక, ఈ ప్రపోజల్ తెచ్చింది కనుక మీరు చేయించండి అంటే అట్లా చేయించాడు. అతనికి నాతోనే డబ్బు ఇప్పించాడు ఆయన
నాన్నగారు. వెరీ నైస్, వెరీ నైస్. అలా మీరు చాలా చేశారు దివాకర్ రావు గారు, మాకు కూడా తెలుసు. ఎందుకంటే throughout your life, ఐ మీన్ నాన్నగారి దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా లైక్ ది ఎండ్ దైవ అదే నాన్నగారి రిలేటెడ్ గా ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా ఎంతో కొంత మీ కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ ఉండేది. మీరు తర్వాత
ఆయన నేర్పిన విద్య నేనండి, అది ఇంకేం లేదు. ఆయన చూస్తేనే చాలు మనకు, ఆయన ఏదైనా ఎవరికైనా చేయమంటే నేను వెనుకకు పోయేవాడు కాదు ఎప్పుడు, విన్నారా, కానీ ఆయన నాకు అవసరం కూడా చెప్పేవాడు కాదండి. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే అక్కడ గెస్ట్ హౌస్ లో మీద కొన్ని రూమ్స్ ఉన్నాయండి, అక్కడ మనం ఎప్పటికి పోయినప్పుడల్లా మనకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనం అక్కడ నాన్నగారి రమణ క్షేత్రంలో. అది చూసినప్పుడు నాకు కొన్ని మైనర్ థింగ్స్ అక్కడ అవసరం ఉన్నాయండి, అక్కడ బెడ్స్ కానీ తర్వాత కార్ట్స్ కానీ అటువంటివి కొన్ని అవసరం ఉన్నాయి. అయితే నాకు అనిపించింది అంటే మనం ఇంతసేపు ఇన్ని రోజులు ఉంటున్నాం కదా, దీనికి మనం కొంత కంట్రిబ్యూట్ చేస్తే ఏం పోయింది అనుకొని నా అది డైరెక్ట్ నాకు ఎవరు ఎప్పుడైనా నాన్నగారిని అడగడం, నాన్నగారిని అడిగాను నాకు కొంత ఇవ్వాల్సి ఇవ్వాలనుకుంటున్నాను నాన్నగారు అంటే, మీరు ఎంత అనుకుంటున్నారండి అన్నాడు ఆయన. నేను ఒక 50,000 స్పేర్ చేద్దాం అనుకున్నానండి. వద్దండి మీరు 25,000 ఇవ్వండి అన్నాడు. అంటే ఆయనకి ఆయనకు తెలుసు కదా స్తోమత కానీ మనది కానీ అన్ని తెలుసు ఆయనకు, దాన్ని బట్టి ఆయన చెప్పాడు
మీ స్తోమతకి తగ్గట్టుగా మీ 10-20% దాటి మాత్రం వద్దు, ఆ రేంజ్ లో చూసుకోండి అని చెప్పి చేయించారు,
తీసుకొచ్చాడండి ఆయన. అయితే నేను సరే మీ దయ నాన్నగారు అని 25,000 పే చేశానండి ఆయనకు దానికి. అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆయనకే నేను నాకు అనిపించేది అన్నట్టు, అక్కడ తిరుగుతున్నప్పుడు అక్కడ చేసినప్పుడు ఇది ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించేది.
వెరీ నైస్ అండి, వెరీ నైస్. అంటే ఎక్కడో అంటే తెలియని చోట అలా కాకుండా మన కళ్ళెదురకుండా మనం వెళ్ళిన చోట, మనం స్పిరిచువాలిటీ కోసం వెళ్ళే చోట మనకి కనిపించి ఎక్కడన్నా ఏదైనా లోటు అనిపించి ఆ లోటుని పూడ్చి అది బ్యూటిఫుల్ గా చేద్దాం అనుకోవడం ఈ సచ్ బ్యూటిఫుల్ వే ఆఫ్.
తర్వాత ఆయన అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాపం ఇంజనీర్ గారు మీరు నా రూమ్ లో ఉండవచ్చునండి అనేది ఆయన ఆయన రూమ్ లో నేను ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వస్తాను కానీ మీరు నా రూమ్ లో ఉంటే మీకు కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుందండి. ఆ మహానుభావుడిని చేతులు ఎందుకంటే జన్మలకు మర్చిపోతామండి మనం అట్లా అనేవాడు. ఎందుకంటే కొద్దిగా మనకు అక్కడ మంది ఎక్కువైపోయి మనం దొరకక హాల్లో ఉండేవాళ్ళు, మా ఆవిడ వాళ్ళందరూ హాల్లో ఉండేవాళ్ళు. కానీ మీరు మాత్రం ఈ రూమ్ లో ఉండండి నేను చెప్తానండి అని వాళ్ళకి పిలిచి చెప్పేది అన్నట్టు.
అవునండి,
అది ఆయన ఆయనకున్న కరుణ దయ అంతే అది మన మీద. ఇంకొక ఇష్యూ, నాకు రిటైర్మెంట్ తర్వాత ఒక నాకు బ్యాంక్ నుంచి డబ్బును పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందంటే పోస్ట్ ఆఫీస్లో వెళ్దామని చెప్పి అక్కడి నుంచి విత్డ్రా చేసి పోస్ట్ ఆఫీస్లో వెళ్దాం అనుకుని అనుకున్నానండి. అనుకొని వస్తుంటే స్కూటర్ మీదనే నేను తీసుకొని ఒక ఏజెంట్ కూడా ఉన్నాను నా వెంబడి, అతనితో కలిసి ఎక్కడో దూరం కానీ ఆంధ్ర బ్యాంక్ నుంచి అక్కడికి 1 కిలోమీటరే దూరం, అక్కడి నుంచి 1,70,000 వాడు ఇవ్వగానే అది అక్కడ ఎట్లా ఉంటుందని బ్యాంకులలో యాక్చువల్లీ నేను తర్వాత సజెషన్ కూడా చేశాను వాళ్ళకు, కనీసం పెద్ద మొత్తం తీసుకున్న వాళ్ళకు లోపలికి ఉపయోగించాలండి. అట్లా బయట ఇప్పించేటప్పటికి ఎవరో వాళ్ళ కన్ను పడతాయి దాని మీద, మనం అన్ని పెంచుకుంటుంటాం కానీ నోట్టు దాంట్లో ఇట్లా అవుతుంది అంటే వాళ్ళ సమస్య వాళ్ళ సిస్టమ్ మారినప్పుడు మారుతుంది మన కోసం ఏం చేయరు. కానీ నేను మొత్తం పోయి సలహా ఇచ్చాను. అక్కడికి పోయిన తర్వాత లోపల పోస్ట్ ఆఫీస్ అతను ఉన్నాడా లేదా అని చెప్పి ఆ డిక్కీలో పెట్టిన సొమ్మును విడిచిపెట్టి అక్కడ విడిచిపెట్టి పోస్ట్ ఆఫీస్ ముందు నుంచి పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళాను. పోయి వచ్చినంత లోపలనే పొంగని నాకు తెలిసింది అంటే ఏమైనా అవుతుందేమో అనుకొని భయపడి మళ్ళీ వచ్చాను. వచ్చేవరకే డిక్కీ ఓపెన్ చేశారు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే కొద్దిగా మానసిక బాధ అయితే చాలా అయిందండి,
కష్టపడి
అనిపించిన తర్వాత నేను అనుకున్నా అంటే ఏం చేస్తామని పోయింది కదా అని చెప్పి ఊరుకున్నాను. ఊరుకొని కొన్నాళ్లకు ఒక 1 or 2 days తర్వాత పోలీసు వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు అన్ని చేశారు కానీ దొరకడం అంటూ ఉండదండి. మన వస్తువు మనం దాటిపోతే దొరకడం అంటూ ఉండదు. అప్పుడు నాకు అనిపించింది అంటే ఏం, మా అమ్మాయిని ఫోన్ చేసి మా అమ్మాయిని అడిగాను ఇట్లా జరిగిందే పాప, మా పెద్దమ్మాయిని పాప అని పిలుస్తాను నేను, మా ఇట్లా జరిగింది అమ్మా అని చెప్తే డాడీ మీరు మర్చిపోండి దాని గురించి మీరు దిగులు పెట్టుకోకండి, నీకు ఆ డబ్బుగా వస్తే నేను ఒక మీకు 2-3 days మీకు పంపిస్తా, కానీ నాకు పక్క తెలుసు అంటే నేను పంపిన తర్వాత కూడా ఆ డబ్బు కూడా ఎందుకు పోయింది అని మీరు విచారిస్తూనే ఉంటారు అని ఆమె సలహా చెప్పింది. అంటే నాకు మా అమ్మాయి ఒక్కసారి మీరు నాన్నగారిని కలిసి నాన్నగారికి చెప్పండి అంటే నేను అన్నాను మనం చేసిన విధవ పనికి మనం సరిగ్గా లేకపోయి కానీ నాన్నగారు చెప్తే నాన్నగారు మాత్రం ఏం చేస్తారు అంటే నేను చెప్తున్నా కదా డాడీ మీరు అయితే చెప్పి చూడండి అన్నది. అంటే
డబ్బు గురించి అప్పుడు మనసులో అది పోవడానికి
అది అంటే ఆయన ఆయన తర్వాత చెప్పింది నాకు అంటే ఎందుకంటే డబ్బుతోనే
ఇస్తాను మనసులో ఉన్నది పోవడానికి
అది. అక్కడికి పోయిన తర్వాత అప్పటికే పేపర్లో వచ్చింది నాన్నగారు చూశారు కూడా న్యూస్.
ఓహో ఓకే.
చూసిన తర్వాత ఇట్లా కానీ ఒకటే చెప్పాడు ఇంజనీర్ గారు మీరు అశ్రద్ధ మొత్తం చేశారండి అన్నాడు. ఎప్పుడన్నా మనము డబ్బు దగ్గర ఉండాలంటే దాన్ని విడిచిపెట్టకూడదు, ఆ జగన్ 1 minute విడిచిపెట్టినా కానీ మన చేతిలో ఉండదు అని మీరు అశ్రద్ధ మాత్రం జరిగింది. అయితే ఒక్కటి ఆయన చెప్పి కలిసినందుకు ఆయన ఏం చెప్పాడంటే మీ డబ్బు అది మీది కాదండి అన్నాడు ఆయన.
కరెక్ట్ నాన్నగారు ఎప్పుడు
మీదైతే మీదైతే పోదు
మనకు
మీదైతే పోదు మీది కాదు కనుక అవి చిత్తు కాగితాలు అనుకోండి లక్ష డెబ్బై వేల రూపాయలు అనుకొని మీరు మీరు మర్చిపోండి అన్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి ఆయన. ఏ శకుంతల రిష్టం ఉన్నారా బంధాయి చూడండి పోయింది. అయితే మీరు అది మన ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. నాకు ఆ ఎగ్జాంపుల్ నాకు ఎంత మనసుకు తట్టుకుపోయిందంటే, ఒక మామూలు మధ్యతరగతి కుటుంబస్తులు డబ్బును బ్యాంకులో దాచుకుంటారు. తెల్లవారి పిల్లది అమ్మాయి పెళ్లి ఉంటుంది, ఆ పెళ్లి కోసం అని డబ్బు తీసుకుందామని పోయే వరకు బ్యాంకుకు లాక్లు వేసి బ్యాంకు మునిగిపోయింది అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉంటుంది,
కష్టంగా ఉంటుంది.
అయితే అని ఏం చెప్పాడంటే, నాకు తెలిసిన మటుకు ఇంజనీర్ గారు మీ పరిస్థితి అంత అంత సీరియస్ మాత్రం కాదండి అని చెప్పాడు. అందుకోసమని మీ దగ్గర ఇంకా వేరే డబ్బులు ఉన్నాయనండి అని అడిగాడు. అంటే ఉన్నాయి ఉన్నాయి నాన్నగారు అని చెప్పాను. అయితే మీ పరిస్థితి మాత్రం అంత కాదు కనుక నా ఒక నా సలహా కూడి మీరు దాన్ని కంప్లీట్గా మర్చిపోయి మీరు మనసులోంచి దాన్ని తీసేయండి అన్నాడు. అన్నట్టే ఉషగారు నేను కంప్లీట్గా తర్వాత నేను దాని గురించి నేను ఎప్పుడూ అనుకోలేదండి డబ్బు గురించి నాకు జ్ఞాపకం కూడా రాలేదు. తర్వాత వచ్చిన తర్వాత మా అమ్మాయిని చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పాను నీకు అర్థమైందా డాడీ అన్నాడు. మీరు ఆయన కన్సల్ట్ చేయమని ఎందుకు చెప్పారంటే ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు మేము ఎంత ఎన్ని ఎంతమంది చెప్పా గానీ మీరు
మన మనసులు కానీ డాక్టర్ మన మనసులకి ఆయన డాక్టర్ ఇలా ఒక మంది అయిపోతుంది
అది. అయితే మీరు చెప్తే వినరు కనుక నేను కన్సల్ట్ చేయమని దానికోసం అండి నా డాడీ అని చెప్పింది. కరెక్ట్ చెప్పాము నువ్వు నువ్వు చెప్పిన దాంతో నాకు మొత్తం మనసు చల్లబడ్డది. అది మనకి కాదు అయిపోయి పోయినైపోయి మనకి కాదు సొమ్ము వెళ్ళిపోయింది అయిపోయి. ఎప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా దాని గురించి పోలీసులు వచ్చి ఏదో చెప్పారు చేశారు చేశారు ఆ ఏజెంట్ గిట్ట తీశాడేమో వాళ్ళు. దయచేసి మీరు ఆ పని చేయకండి, నా డబ్బు లేవు నేను అడగను, నా డబ్బు మాకు ఫోన్ లేదు అని చెప్పారు. పాపం వెంట ఉండి చేయించిన అతను అతను ఏదో చేశాడు అతను ఏం చేస్తారంటే అతను పట్టుకుంటారు కొడతారు తింటారు అతని దగ్గర నుంచి నాలుగు పైసలు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు దొరకలేదని చెప్తారు. అందుకోసం బాబు ఆ ఏజెంట్ నాకు చాలా నమ్మకమైన మనిషి, ఎప్పటి నుంచో నాకు పోస్ట్ ఆఫీస్ పెడుతున్నాడు, దయచేసి మీరు మాత్రం ఆ ఉద్దేశం తీసేయండి అని చెప్పి అది జరిగిందండి. అది డబ్బు గురించి జరిగిన ఉద్దేశం అది.
అంటే భలే చెప్తున్నారు అంకుల్. అంటే నాన్నగారు అంటే మన సందేహాలకి ఆయన సమాధానాలు ఎలా చెప్పారు అండ్ మరి అందులో సబ్జెక్ట్ లేకపోవడం
అంటారు.
ఇప్పుడు బీ గుడ్ అండ్ డూ గుడ్ కి ఉదాహరణలు ఇచ్చారు. తర్వాత జీవితంలో జరిగే విషయాలకి మనసు పడే ఆందోళనకి నాన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన ఎలా సమాధానం చెప్తే మనకి శాంతి చేస్తారు.
అది మా అమ్మాయికి బాగా తెలుసు కనుక అందుకోసం సలహా
చెప్పండి.
లేకపోతే నేను అనుకున్నాను మొదటి చెప్పానంటే వారికి చెప్పి మనం తెలియలేని తరాన్ని చెప్తే మనకి ఏం లాభం అంటే ఇది లాభం. మనం చెప్పు మేము చెప్పుడు వేరు, ఆ మహానుభావుడు చెప్పింది వేరు, అది చెప్తే మీకు మనసుకు అంటగట్టదు అని చెప్పింది.
కరెక్ట్
అయ్యో కదండి. తర్వాత ఇంకొకటి నేను మా ఒకసారి మా పద్మయ్యకు అమ్మాయి ఎవరు పుట్టారు అప్పుడు నేను వెళ్ళాను. నేను నా మామిడి వెళ్ళాము. వెళ్తే అక్కడికి పోయిన తర్వాత ఒక పద్దెనాలు కూడా కాలేదండి పోయి. అసలు 6 మంత్స్ గురించి ఉండాలి కదా అని వాళ్ళకు మనం పోతే మనం ఏదో సహాయం చేయడానికి పోతాం
మనం.
దానికి అంత లోపల ఇక్కడ పరిస్థితి ఏంటంటే నా చిన్న తమ్ముడు ఎప్పుడు మొదటి నుంచి నా దగ్గరనే ఉంటాడండి. అతను మా లాస్ట్ వాడిని నేను నా దగ్గరనే మనం చిగడపల్లి నుంచి వచ్చేటప్పుడే ఇక్కడికి ఇంటికి వచ్చేటప్పుడే తీసిపెట్టుకున్నాను వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని అందరినీ తీసి ఇక్కడ పెట్టుకున్నాను నా దగ్గర. అయితే అతనికి ఆరోగ్యం బాగలేక అతను అందరూ మా ఆరుగురు అన్నదమ్ముళ్ళలో అతనే వీక్ అండి అందరికన్నా. అతనికి జాబ్ లేదు, ఏం లేవు, ఏదో సినిమా థియేటర్లో పనిచేసేవాడు అన్నట్టు. అయితే అతనికి ఇల్లు కూడా నేను ఇచ్చేది, నేను ఇచ్చేస్తే కిరాయి కూడా ఉండదు, తర్వాత తన ఇల్లును అక్కడ చిక్కడపల్లి ఉన్న ఇల్లును కిరాయికి ఇచ్చుకుంటే కొంత కిరాయి కూడా వస్తుంది. ఆ విధంగా వాళ్లకు సహాయం చేసిన వాడు అవుతామని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను నేను వెంట. అయితే అతనికి ఏంటంటే అతనికి బాగా డయాబెటీస్ ఉండి కాలు కూడా కొట్టేశారు, చాలా బాగా బాధపడ్డాడు. అంటే కంట్రోల్ లేకపోయేదండి అతనికి, తిండి మీద కంట్రోల్ లేకపోయింది, దాంతో బాగా బాధపడ్డాడు. అయితే అతను పోయినప్పుడు నేను చెప్పాను ఇక్కడ పోతున్నా అంటే పొమ్మని చెప్పాడు. కానీ తర్వాత అక్కడ ఎక్కడ కేర్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు అంటే బతకాలని చెప్పారట, అని వరకు వాడికి ఒక్కటే పట్టుకున్నది అంటే నేను చనిపోయే ముందు శకుంతలను మరి తర్వాత దివాకరను ఇద్దరిని చూడాలి అని చెప్పి నాకు వాళ్ళు ఇక్కడికి రావాలి అన్నట. అంటే నాకు అక్కడికి మా ఇంకో తమ్ముడు అన్న అన్న వాళ్ళ హస్బెండ్ మోహన్ చెప్పాడు, అరే వాడు ఒక తీరేవాడు నిన్ను అడుగుతున్నాడే అంటే నాకు పెద్ద సమస్య తీరనిపించింది. నేను ఇప్పుడు వదిలిపెట్టి ఆ పైన పనిని వదిలిపెట్టి పోవడమా, రిటర్న్ పోవడమా, రిటర్న్ పోతే పాపం వాళ్ళకు మనం ఏమి సర్వీస్ చేయని వాళ్ళం అవుతాం. పోలేదనుకో రాలేదనుకో ఇక్కడ వీళ్ళు ఒక్కడుగా ఆరు అన్నదమ్ముడు వాడు అంత అనంగా కూడా నువ్వు రాలేదు అన్న ఏదో ఒక బదిలాం. అయితే నాకు ఆ మహానుభావుడిని నాన్నగారిని అడగకూడదని కూడా తెలుసు నాకు. కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసినంత మాత్రాన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు భవిష్యత్తు గురించి అన్ని గురించి వాళ్ళకి మహాజ్ఞానులు వాడు, వాళ్ళకి తెలుసుంటది. కానీ నాకు నాకు వేరే మార్గం లేకుండా అది టైంగా టైంలో కూడా ఫోన్ చేస్తే లేపారండి ఆయన. లేపి నేను చెప్పాను ఈ విధంగా ఉంది నాన్నగారు, నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పిన దాన్ని నేను చేస్తాను. మా చిన్న మా అన్నదమ్ముల మధ్యలో కూడా ఏం జరిగినా నాకు బాధ లేదు, ఎవ్వరి వైపు బాధలేదు. కానీ మీరు బొమ్మంటే మాత్రం కట్టుబడితే ఇప్పుడే వెళ్ళిపోతాను, లేకపోతే మాత్రం మీరు వద్దంటే మాత్రం ఉండిపోతాం. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదని చెప్పాను. అంటే ఆయన ఒక్కటే నిజంగా చెప్తున్నానండి ఈ మాటతోని ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని తీరు చెప్పాడు. దివాకర్ గారు ఆ జీవునికి ఒక 10 సంవత్సరాల వరకు దూకాలేదని చెప్పాడు. ఏదో ఎంత మాట చెప్పాడంటే మీకు దూకా లేదండి, అందుకోసం మీరు ఏ పర్పస్ గురించి అయితే వచ్చారో ఆ పర్పస్ను సక్రమంగా నిర్వర్తించి మీరు వెళ్ళండి, తర్వాత కూడా అతనికి 10 సంవత్సరాల వరకు ఏం కాదు అన్నట్టే అప్పటి నుంచి 2004 నుంచి 2004-10 దాకా 2002 నుంచి 8 ఇయర్స్ దాకా అంటే బాధపడ్డాడు
బతుకున్నాడు.
కానీ కానీ ప్రాణహాని అటువంటిది ఏం జరగలేదండి. 2010 జరిగింది అది 2002 నేను చెప్పినమాట. అయితే ఆయన పూర్తిగా బయటకు వచ్చి చెప్పాడు. నిజంగా చూస్తే మనం అడుగులు తప్పు అటువంటివి ఆయన ఇబ్బంది పెట్టి నడవవుతాం. కానీ ఆయన మాత్రం దాని అవసరం నీడ్ను తెలుసుకొని మీరు మాత్రం ఆ జీవునికి ఆ జీవుడు అని ఆ జీవునికి ఇప్పుడు తొందర లేదు, మీరు మీ యొక్క పర్పస్ను సర్వ్ చేసుకొని మీ దేనికోసం వచ్చారో దాన్ని చూసుకొని మీరు వెళ్ళండి అని చెప్పాడు. చెప్తాకుండా కుదిరపడి ఇప్పుడు హాయిగా నేను అక్కడి వాళ్ళకన్నా నా పిల్లవాళ్ళకు కనీసం సాయం వచ్చిన వాళ్ళు మేము చేస్తామని చెప్పాను ఉద్దేశంతో ఉన్నానండి. ఉన్నట్టే వాళ్ళకి చెప్పడం ఏం కాలేదు, వాళ్ళ హస్బెండ్ నుంచి డిశ్చార్జ్ అయినాడు, బాగా అయినాడు. తర్వాత ఇప్పుడు ఆయన అన్నట్టే 8-10 ఇయర్స్కు
8-9 ఇయర్స్ ఉండి
ఉండిపోయాడు ఆయన. అంటే దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది అంటే ఆయన ఎవరండి, ఆ మాట ఆయనకు తెలుసు. కానీ నిజంగా చూస్తే అది నాకు అది కూడా తెలుసు, ఆయనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎన్నో ఫ్యూచర్స్ తెలుస్తాయి. కానీ మనం వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు,
ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే జరిగే విధాలకు జరుగుతుంది, కానీ ఆ మీరు అడగడం మీకు క్రూషియల్ అవి అని
చెప్తాను. తప్పని తెలుసుండి అడిగానండి అను వే టైంలో కూడా ఫోన్ చేస్తే సాధారణంగా ఫోన్ లేపడం కూడా తిప్పలే, కానీ లేపారు ఆయన. అది మామూలు టైం కాదు, రాత్రి పుట్టిన ఎప్పుడో టైం అది. కానీ నాకు ఏదో ఒకటి డిసైడ్ కానీ నేను ఏదో అక్కడ కార్యక్రమాలు ఉంటాయి కదా, మళ్ళీ టికెట్ రిటర్న్ అటువంటివి ఉంటాయి కదా, అది చేసుకోవడానికి.
అవునండి 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 అవును.
అది అట్లా
ఒకటి దివాకర్ రావు గారు దివాకర్రావు గారు అంటే యూఆర్ సో గుడ్ అట్ హార్ట్, ఏంటంటే చాలా మంచి ఆయన, ఓపెన్ గా ఉంటారు, మీకు లోపల బయట ఏమీ ఉండదు. అండ్ నాన్నగారు కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం మీకు లేదు, కానీ ఆ క్లిష్టమైన పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఫోన్
చేశారు. ఇప్పుడు ఎంతో మంది వాళ్ళు భవిష్యత్ తెలిసినది మాత్రం వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, జరిగే జరుగుతుంది, కానీ మనం అడగకూడదు వాళ్ళను. అని తెలుసుని కూడా నా శకుంతల కూడా అంటే మనకు తెలుసు, కానీ అడగని మనకు బుద్ధి లేదు, ఎందుకంటే ఇప్పుడు పోవాలని అవగానే మనకు కూర్చునండి. అట్లా
కానీ ఇలా దివాకర్ రావు గారు ఇలా భక్తులందరికీనండి, భక్తులందరికీ వేలాది మంది భక్తులు ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఇలా అంటే డే టు డే లో ఎంత మందికి ఎన్ని రకాలుగా ఐ మీన్ ఎన్ని సిచ్యువేషన్స్ లో ప్రతి దానికి ఆయన అవైలబుల్ గా ఉండి ఆయన సమాధానం చెప్పి ఆయన సమాధాన పరిచి సిచ్యువేషన్స్ నుంచి బయటకు తీసి ఐ మీన్ అంటే అడుగడుగున అడుగడుగున జీవితం పొడుగున
చెప్పాడు అది మా కుటుంబానికి. తర్వాత కూడా ఎన్నో విషయాలలో సహాయం చేశాడు ఆయన ధైర్యం మాటలకే నిజంగానే అయిపోయింది కూడా. మా పవన్ పిల్లలప్పుడు కూడా అట్లాగే అయిందండి, ఎంతో బాగా హెల్ప్ చేశాడు. ఆయన చెప్పాడు కంటే ఆయన గమ్మత ఏంటంటే ఆయన పూజలు ఆయన చేయిస్తానండి, ఇక దేవుని గుడిలో పూజలు పిల్లల పేరుతో ఆయన చేయించాడు. మీరు అక్కడ చేయించకండి, నేను ఇక్కడ చేయిస్తానండి అన్నాడు. మా పిల్లవానికి పవన్ పిల్లవానికి బాగాలేకుండే బాగా పుట్టిన తర్వాత నుంచి ప్రేమ కూడా లేచి నడిచే పరిస్థితి కూడా లేదు ప్రేమ. అయితే ఆ పిల్లవానికేమో ముక్కులలో అవి ట్యూబ్లు పెట్టి అది పెట్టి పుట్టిన బన్మంతులు పడిన చాలా సీరియస్గా ఉండే. అయితే మాకు ఏం చేయాలో తోచదు, తోచకుండా మా ఆవిడకు పెద్ద విచారం. అప్పుడు అనుడుగా అంటే అప్పుడు పద్మం కూడా అక్కడే ఉన్నది, డెలివరీ అప్పుడు వచ్చింది ప్రేమ డెలివరీ అప్పుడు వచ్చి తను ఒక రెండు మూడు దినాల కోసం వచ్చింది అలా ఎక్స్టెండ్ చేసి తను అక్కడ ఉండే ఉన్నది. ఉన్నా కానీ మా నా భార్య విచారపడుతుంటే ఒకటే మాట అన్నది, ఎందుకు విచారపడతావే మనకు నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ఒక మాట ఫోన్ చేసి అని తను డాక్టర్ ఏమిటి కూడా అని చెప్పింది అంటే ఈ పని చేయండి అని చెప్పింది. చెప్తే అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు కూడా అన్ని మాకు అనుకూలంగా డే టైంలలో ఉండేవి. ఓ రాత్రి మరి ఆయన ఫోన్ చేయగానే సాధారణంగా ఆయన లేబర్ ఫోన్ ఆయన మామూలు అయితే అది ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము వినేది, కొన్ని ఫోన్లు వస్తుంటే ఎవరైనా ఫోన్ అంటే సొల్లు ఫోన్ అండి ఉంచండి అని చెప్పేది ఆయన తెలుసు అది ఇట్లా అనేవారు మామూలుగానే మేము విన్నాం. అయితే పాపం లేపి ఆయన అన్ని కావలసిన ఒక కార్యక్రమాలన్నీ మేము చేయిస్తానండి. తర్వాత అమ్మాయి కానీ పిల్లవాడిని కానీ ఏ విధమైన హాని జరగదు, మీరు నిర్రందిగా ఉండండి అని సలహా ఇచ్చాడు ఆయన. అంటే ఆయన అవసరం ఉంటే అట్లా ఆదుకొని మనకు ఎక్కడ వేరే ఎదుకుని ఎక్కడ చెప్పని కూడా మనకు చెప్పేసి మనం ఆదుకున్నాడంటే ఆయన 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 దయకు మనం ఏమని మనం వెలగడతాం చెప్పుకోండి. అటువంటి మహానుభావుడు ఆయన, జీవితం అంతా ఆయనను ఎప్పుడూ కూడా మనం మర్చిపోలేనటువంటి మనిషి అంటే
స్మరించుకుంటూ ఉండాలండి.
అది ఒక్కటే మనం ఆయన చేయవలసిన
అది కాదు. దివాకర్ రావు గారు మీరు కిడ్నీ ప్రాబ్లం ఉందని శ్రీనివాస్ గారు మీరు ఎలా హెల్ప్ చేశారో, హెల్ప్ చేస్తే ఆయన త్రూ అవుట్ మీకు ఎలా గ్రేట్ఫుల్ గా ఉండి మీరు చేసే ప్రతి మంచి పనిలోని ఆయన ముందు చెయ్యి వేసి మీరు ఎలా జీవిస్తున్నారో అలా జీవించడానికి ఆయన ఎలా జీవిస్తున్నారో, అలాగే నాన్నగారు మనందరికి అంత చేసినందుకు శ్రీనివాస్ గారు మీకు కృతజ్ఞత అంటే ఒక మంచి వ్యక్తిగానే మీకు ఇంత కృతజ్ఞత చూపిస్తే ఒక పరమాత్మ భూమి మీద నడిచి మనకు అందుబాటులో ఉండి మనకి భక్తి కలగజేసి మన జ్ఞానాన్ని అందుకునే అర్హత మనకి తీసుకొచ్చి జ్ఞానం వైపు మనం ప్రయాణింపు చేసి జన్మ మరణ చక్రంలోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఆయన మనకి చేసి మనకి దారి చూపించి వెళ్ళినందుకు మనం క్షణక్షణం ఆయన గుర్తు పెట్టుకుని ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉండి ఆయన చెప్పిన అడుగుజాడల్లో మనం నడవకపోతే శ్రీనివాస్ గారిలా కూడా మనం లేనట్టు. అంతే కదా. సో ఇప్పుడు మనకి శ్రీనివాస్ గారు ఆదర్శం దీనికి.
నాకైతే అట్లా అనిపిస్తుందండి బాబు, అతను ఎప్పుడు మర్చిపోలేదండి, తనకు చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు మా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. అందుకోసం అతను అంటాడు, ఎప్పుడన్నా మీకు మీరు ఫోన్ చేస్తే నాకేదైనా ఇబ్బంది ఉండదని కూడా చూడనండి, నేను నాకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నేను మీ పని మొదటికి నేను అటెండ్ చేయాలి అని చెప్తాడు ఆయన.
అలా మన నాన్నగారు చెప్పిన పని, నాన్నగారు చెప్పినట్టు జీవించడంలో మనం అశ్రద్ధ పక్కన పెట్టి మన పనులన్నీ మన మన సంసారం, మన పనులు, మన ఉద్యోగాలు, మన జీతాలు, మన అన్ని సమస్త వ్యవహారాలు నాన్నగారు తర్వాతే
అట్లా చేసేవాడిని.
దివాకర్ రావు గారు, సో దిస్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ అంటే నాన్నగారు అంటారు కదా, ఇహానికి అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి వ్యత్యాసం చూస్తే అది ఆధ్యాత్మికత కాదు. భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం లేదండి. భౌతిక జీవితాన్నే నువ్వు సక్రమంగా జీవిస్తూ ఉంటే అదే నీ స్పిరిచువల్ లైఫ్ అవుతుంది. సో రెండు వేరు కాదన్నట్టు మనం ఆయన స్మరించుకోవడం సబ్జెక్టు వేరు కాదు. చెప్పండి చెప్పండి.
తర్వాత ఆయన నాన్నగారు ఇంకో మాట అనేవారండి, ఎప్పుడు ఆయన ఇట్లా ఛాతీ మీద చేసుకొని చెప్పేవాడు, నేను దివాకర్ రావు గారి ఫ్యామిలీకి నేను వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు నేనే చేశానండి అని చెప్పాడు. చెప్పేది అదే, అది మాత్రం బందకు 150% ట్రూ
అన్నారు
నాన్నగారు.
తెలుసు వచ్చాం కదా పెళ్ళిళ్ళకి.
అదే అంటారా, అది మాత్రం మాకు పక్కా తెలుసు. ఆయన అందుకోసం అంత కాన్ఫిడెన్స్ గా అనేవాడు, ఎందుకంటే మా పెద్ద కుమారుడు అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక కొన్ని కారణాల వలన నేను మొదటికి అనుకున్న సంబంధం కాలేదండి అతనికి. అంటే ఆ మొదటి సంబంధం అతని తండ్రి నాకు చాలా దగ్గర రిలేటివ్. నేను వాళ్ళ కోసం నేను ఒక 3 నెలలు అమెరికాకు పోయి వాళ్ళ పిల్లలకు సేవ చేసేటందుకు పోయినా నేను, ఎందుకంటే నాకు అతను అంతా మాకు చిన్న క్లాస్మేట్. తర్వాత మాకు బావమరిది కూడా, అంటే మా అన్నయ్యకు స్వయాన బావమరిది, నాకు ఫ్రెండ్గా అంతగానే ఎక్కువ. ఇట్లా ఆయన పెద్ద యాక్సిడెంట్లో అక్కడ చీఫ్ ఇంజనీర్గా పనిచేసాడండి ఆయన, మా ఫ్రెండ్. అయితే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లో కూడా ఆయన భార్యకు పిల్లలకు అందరికీ దెబ్బలు తగ్గినాయి, అది ఉన్నాయి, హాస్పిటల్లో ఉండేవాళ్ళు. కొడుకు అయితే ఒక్క కొడుకు, పెద్ద కొడుకు మరీ సీరియస్గా ఉండే, మిగతా వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. అయితే దాంట్లో కూడా వాళ్ళని అక్కడ చూడడానికి నేను, నాకు అనిపించింది అంటే బావు మా అన్నయ్యకు బావమరిదని కాదు, నేను మా ఇద్దరు మేమిద్దరం ఒకటే మంచం ఒకటే రూమ్లో ఉండేదండి. ఇంజనీర్ ఇద్దరు మా క్లాస్మేట్ వారు. అయితే ఎంత దగ్గర క్లోజ్ అంటే మాకు ఓల్డ్ వాళ్ళకు మీ రిలేషన్ అట్లా ఉంచండి, ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువనండి మా ఇద్దరికి. ఆ ఫ్రెండ్షిప్గా నేను తలుచుకొని నేను అన్నానంటే నేను మాత్రం నేను వెళ్తాను అని మా పిల్లలు ఎవరు పోకముందే, అది ఫస్ట్కు 1992లో అనుకుంటాం బహుశా, నేను వీసా కోసం పోయి పోతే కూడా నాకు వీసా రిజెక్ట్ కూడా అయింది. అయితే కూడా నేను వాళ్ళకి చెప్పాను, నేను చెప్పాను అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఒక మీకు రిలేషన్ ఏంటంటే దూరపు రిలేషన్, మీరు ఒక ఫ్రెండ్ గురించి మీరు పోతారని చెప్తే మేము నమ్మాలా అన్నారు వాళ్ళు. అంటే నేను అన్నాను ఒకటే, అది మీ కంట్రీ, మీరు అనుకుంటే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం, కానీ నేను మాత్రం మీరు అన్న మాట మాత్రం ఖచ్చితంగా జవాబు చెప్తున్నాను. అంటే ఆ ఫ్రెండ్ గురించి నేను పోవాలని నాకు ఉన్నది, అంటే అది మీరు నన్ను నమ్మమంటారా అంటే అది మీ ఇష్టం అని చెప్పాను నేను.
మంచి పని చేశారు.
నేను మాత్రం సేవ కోసం పోయామనుకుంటున్నా. వాళ్ళకి ఇప్పుడు చేయకపోతే ఫ్రెండ్షిప్ అనేది విలువే లేదు. వాడు ఉంటేనే ఫ్రెండ్షిప్ కాదు, లేకున్నా కానీ వాడి పిల్లలకు వాళ్ళకు చూసుకోవాలి మనం అని అంటే, వాడికి యుఎస్ కౌన్సిలేటర్ కూడా వాడికి ఏమనిపించిందో కానీ వీసా ఇచ్చేసాడు, చేసిన వీసాను ఇచ్చేసాడు వాడు. ఇస్తే అప్పుడు నాకు పోవడానికి కూడా ఎంతో తిప్పలేంది ఉష గారు. ఏంటంటే కలెక్టర్ కరణ వరంగల్ కలెక్టర్ అని వరంగల్ లో పనిచేస్తుంటే పీక్ టైం అది. అంటే ఇంజనీర్స్ ను వదిలిపెట్టే సమయం కాదది. మీరు అట్లా మనం పోదామని అడగడానికే భయం అయ్యేది అన్నట్టు మనం ఆయన కలెక్టర్ ను, నేను ఇట్లా పోతాను అని. అంటే మొదటిసారి అడగంగానే నో ఐ వోంట్ లీవ్ అన్నాడు. యూ కెనాట్ గో లైక్ దిస్ క్రూషియల్ పీరియడ్. మీరు ఇప్పుడు పోతే మళ్ళా అని ఇంకోటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇటువంటి ప్లేసెస్ కు మీరు ఎక్కడో ఫైల్ చేసుకుంటారు, రద్దు చేసుకుంటారు, మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, ఐ డోంట్ లీవ్ యూ అన్నాడు. మనం చేతిలో లేని పని అని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఒక సిక్స్ సెన్స్ ఉంటుందండి. అతనికి ఏమనిపించిందో కానీ అంత రాత్రి 2 గంటలకు ఫోన్ మీ కలెక్టర్ చేసి మీరు ఒకసారి రండి అన్నాడు. అప్పటికప్పుడు వెహికల్ తీసుకొని పోయినాడు కలెక్టర్ ఆఫీస్కు. అంత రాత్రి అని చెప్పాడు కంటే మీరు ఒక్కటి నాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా, మీరు పోయిన తర్వాత ఒక 3 నెలలకు 2 నెలలకు వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ మీ పోస్టింగ్ మీరు ఇక్కడికే రావాలి, ఆ గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా అన్నాడు. తప్పనిసరిగా ఇస్తాను సార్ అని చెప్పాను. నేను ఇస్తాను అంటే ఆ పోస్టులకు సాధారణంగా ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్ పోస్టులు అండి అవి, సప్లై కానీ అవి కానీ చాలా అది ఉంటాయి. మున్సిపాలిటీ లోపల మనం మున్సిపాలిటీ లోపల ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు కదా. ఆ ప్రాబ్లమ్స్ కు మీరు రారు, మీరు ఎక్కడో ఫైల్ చేసుకొని మీరు ఎక్కడైనా హాయిగా ఎక్కడికన్నా హైదరాబాద్ లో ఎక్కడో ట్రై చేసుకొని వెళ్ళిపోతారు. కానీ నేను అయినా మీరు వాళ్ళు వెళ్ళిపోతే నేనేం చేయలేను. కానీ నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ సిన్సియర్లీ అంటే నేను వస్తానని చెప్పాను. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తానండి అని చెప్పాను. కానీ జరిగిందంటే నేను వచ్చే వరకు ఆయన లేడు.
అయ్యో
ఆయన లేదంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు.
ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఆయన?
ట్రాన్స్ఫర్ లేట్ కాదు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ పోస్టింగ్ కూడా కాలేదు. అంతలోపే అక్కడ వేరే వాళ్ళని ఎవరు వేశారు, నేను భయంగానే కాదు ఉంచలేదు కదండి, వేసి దుఃఖంలో నాకు చర్యలు అది అంతా కాలేదు. కానీ అప్పుడు అడిగిన మాటకు మాత్రం నేను తప్పనిసరిగా వస్తానండి అని చెప్పాను, నా గ్యారంటీది అని చెప్తే ఆయన నాకు పంపడమే కాకుండా అప్పుడు మా పెద్ద అబ్బాయికి అడ్మిషన్ వచ్చింది యుఎస్లో. అయితే నాకు లోన్ అప్లై చేస్తే అందరికి 1 లాక్ వచ్చుడే అప్పుడు చాలా తిప్పాలండి. ఆ కలెక్టర్ గారు స్పెషల్ కేసు కింద మా అబ్బాయికి 1.5 లాక్స్ లోన్ శాంక్షన్ చేశాడు ఆయన. అంటే శాంక్షన్ ఆయన కాదు, బ్యాంకులో వాళ్ళకి చెప్పాడు ఇది జెన్యూన్ కేసు, మీరు శాంక్షన్ చేయండి, మీకు రిటర్న్ కూడా మనీ వస్తాయి, దట్ ఫర్ దట్ థింగ్ ఐ స్టాండ్ షూరిటీ అన్నాడు. బ్యాంక్ వాళ్ళు లేకపోతే 1.5 లక్ష ఇస్తారు మ్యాక్సిమం. అయితే నాకు అప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నాకు సరిపో అతనికి సరిపోతాయి కానీ నేను కూడా పోవాలి కదా.
అవును కదా, అవును
అది అందుకోసం అని నేను ఆయన రిక్వెస్ట్ చేశాను ఇట్లా అమౌంట్ నాకు కావాలంటే అది 1.5 లక్ష శాంక్షన్ చేయించాను లోన్. అట్లా అక్కడి నుంచి పోయి అతనికి వాళ్ళకు హెల్ప్ చేసి అంటే మనం మ్యాక్సిమం మనం హెల్ప్ చేయవలసి ఎంత హెల్ప్ ఏదో చేసాము. చేసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళొచ్చాను, 3 మంత్స్ లోపలనే వెళ్ళొచ్చాను. వాళ్ళందరూ కొద్దిగా బాగైనారు, పిల్లవాళ్ళు కూడా కొద్దిగా ఇంట్లోకి వచ్చి కొద్దిగా అడ్జస్ట్ అయితే నేను ఇమీడియట్గా వెళ్ళొచ్చేసాను నేను అక్కడి నుంచి.
సో ఆయన సిక్స్త్ సెన్స్ వెనకాల మన గురువు గారు కూడా ఉన్నారు కదా.
అంతే కదా, అది అప్పుడు నాకు గురువు గారు టచ్ లేదనుకోండి, నేను అప్పుడు నేను ఇంకా అప్పటికి నాకు దగ్గరికి రాలేదు, నేను అక్కడ పోలేదు. 1991-92 నుంచి గురువు గారితో
గారు అదే అదే అంటే బాహ్యంగా గురువు మన జీవితంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇన్నర్ గా మన అంతర్యామిగా ఉన్నది ఆయనే కదా. నాకు అంటే చాలా సందర్భాల్లో మన జీవితంలోకి నాన్నగారు వచ్చిన తర్వాత మనం చెప్పుకుంటూ ఉంటాం కదా నాన్నగారిని భౌతికంగా చూసిన మొల, బట్ చాలా సార్లు అనిపిస్తుందా అంకుల్ మన పూర్వ జీవితం కూడా నాన్నగారి సమక్షంలోనే జరిగింది మనకి.
నాకు లోన్ అట్లా శాంక్షన్ చేయించడం ఇవన్నీ లేకపోతే నాకు కొంత ఇబ్బంది అయ్యేది. అంటే ఎక్కడో తీసుకొని పోయేవాడిని కానీ చాలా ఇబ్బంది, బ్యాంక్ నుంచి వచ్చే లోన్ వేరండి అది. అట్లా ఇస్తే అప్పుడు మా అబ్బాయిని పంపించాను, నేను కూడా 3 మంత్స్ కోసం పోయినాను. పోయి వచ్చేసాను. అతని యొక్క ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అతని బిడ్డను వాడు ఉన్నప్పుడే మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అని అనుకున్నామండి మేము, అనుకున్న మ్యారేజ్. ఆమె కూడా పాపం, అతని భార్య కూడా చాలా ఇతని వాడి ఇతనికి ఇవ్వాలి, మళ్ళీ చేయాలి ఇతనికి అని చెప్పి అనుకున్నాను. అనుకుంటే మనం అనుకుంటే మ్యాన్ ప్రపోజెస్ ఇంకా సంబడి కలిసి డిస్పోజ్ అన్నట్టు, ఆ అమ్మాయినది మనం చెప్పలేం కదండి. ఆమెకి ఎంతో ఉండే చేయాలండి పెళ్ళి మా పెద్ద అబ్బాయికి ఇచ్చి అందరితో చెప్పింది, దివాకర వారి అబ్బాయి అని అల్లుడు అని. కానీ జరిగింది, జరగవలసి ఇంకోటి జరిగిందండి. ఏంటంటే ఆ పిల్లకు మొత్తం మీకు ఏమన్నా అభిప్రాయం భేదములు వచ్చినాయి, పిల్ల చేసుకున్నాను అది అనే వరకు అది మా అబ్బాయికి కొద్దిగా మనసుకు బాగా లాంటిందండి, బాగా
అనిపిస్తుంది కదా మరి,
కొద్దిగా బాగా అనిపించింది. మాట్లాడలేక ఎంత చేయలేదు, కానీ ఒకటి ఏం చేయాలంటే పెళ్లి మీద కొద్దిగా విముఖత వచ్చింది దాంతో. వచ్చి వాడిని మేము డైరెక్ట్ అడగడానికి కూడా మాకు భయం అయింది ఇంకో అమ్మాయితోనే. అయితే అటువంటి పీరియడ్ లో నాన్నగారి ఇంటర్ఫియరెన్స్ ఎట్లా ఉండాలంటే, రాధాకృష్ణ నేను చెప్తానండి రాధాకృష్ణకు, ఎందుకంటే ఈ మొదటి సంబంధం అమ్మాయి తల్లి ఇక్కడికి వచ్చి నాన్నగారి దగ్గర కూడా వచ్చింది, మరి ఇట్లా అయితే నాన్నగారు అది అంటే మొత్తం మీద తెలుసు కనుక తర్వాత మొత్తం చెప్పాడు. కంటే అవన్నీ మీ ఫ్రెండ్ వాళ్ళ భార్యది టాక్టిక్స్ అంటాడండి ఆయన, టాక్ట్ అది మీరు పెద్ద పట్టించుకోకండి, ఆ పెళ్ళి జరగకపోవడమే మంచిది అని చెప్పాడు.
అంటే మనం కొన్ని కొన్ని మనం గ్రహించలేం కదా అంకుల్, ఇప్పుడు మనం స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మనం ఓపెన్ గా ఉన్నప్పుడు, ఆయన మన ప్రాణ స్నేహితుడు అని అనుకున్నప్పుడు మనం పాజిటివ్ గా ఓపెన్ గా సహృదయంగా చూస్తాం కాబట్టి వాళ్ళలో ఏమన్నా మనం సెన్స్ చేయలేము.
దాంతో ఎంతవరకు వచ్చిందంటే ఆ కుటుంబంతో మాకు సంబంధాలు పోయాయండి కంప్లీట్ గా. ఆయన వాడు పోయినాడు, ఆమె కొద్దిగా మరి ఆమె ఏమనుకున్నదో ఆమె టాక్టిక్స్ అని నేను చెప్పేవారు, మేము కూడా కాంటాక్ట్ బంద్ చేసాం
వాళ్ళతో.
అయితే అప్పుడు నాన్నగారు ఇంటర్ఫేర్ అయ్యి రాధాకృష్ణతో మాట్లాడి రాధాకృష్ణను పెళ్లికి ఒప్పించే ఘనత వేరే అమ్మాయి ఎవరైనా కానీ పెళ్లికి మాత్రం ఎవరో పెళ్లి చేసుకోవాలి వేరే పెళ్లి అని ఒప్పించాడండి నాన్నగారు. అయితే పిల్ల ఎవరు అనేది వచ్చే క్వశ్చన్ వచ్చింది పిల్ల. దాంట్లో ఆయన ఒకటే చెప్పాడు, మీరు నా దగ్గర ఫోటోలు పట్టారండి, అందరి ఫోటోలు పట్టారండి అన్నాడు. మేము అందరి ఫోటోలు పట్టుకోయామండి. కొద్ది దాంట్లో నుంచి ఒక ఫోటోను ఆయన తీశాడండి. ఆయన చూసి ఇగో మీరు వీళ్ళ ఇంటికి వెళ్ళి మొదటికి అడగండి, ఇది కాకపోతే మనం ఇంకోటి చూద్దామండి అన్నాడు.
ఓకే
అంటే నిజంగా చూస్తే నాకేంటంటే వాళ్ళది ఇంతకుముందు వాళ్ళు మనం నన్ను 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళని.
ఓకే
అయితే ఈ రిలేషన్ ఉంది కదా అని చెప్పి నేనేం మాట్లాడకుండా దాటవేస్తున్నాను దాన్ని. కానీ ఇప్పుడు అదే పిల్లకు ఆయన ఏమన్నాడంటే మీరే పొండి అన్నాడు. వాళ్ళు వచ్చిన కాదు, వాళ్ళు ఇంతవరకు అడిగారు, ఇప్పుడు మీరు పొండి అన్నాడు. అయితే అప్పుడు నేను మా ఆవిడను మా చిన్న కొడుకు ఉండే ఇక్కడ, అప్పుడు మేము ఉగ్రం కలిసిపోయినాం. కొద్ది వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదండి పెళ్ళి చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళు. ఆ పిల్ల అప్పుడు దీంట్లో పనిచేసేదండి మన సత్య కంప్యూటర్స్ లో, కిరణ్.
ఓకే
అయితే వాళ్ళు మామూలుగా చెప్పగానే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పెళ్ళి అని అరేంజ్మెంట్స్ అయినాయి. ఆ పెళ్ళి అది సేఫ్. అన్ని ఫోటోల లోపల ఆయన ఆ ఫోటో తీసి దీన్ని మీరు చూసి కాదు అనుకున్నప్పుడు ఇంకోటి విచారించండి అన్నాడు. అంటే దాని సూక్ష్మార్థం ఏమొస్తుందంటే ఆయనకు ఆ సంబంధాలు ఏవి కలిస్తాయి ఏవి కలవాలి అని కూర్చొని తెలిసినట్టే కదా. అందుకోసమని పోయి శుభ్రంగా మ్యారేజ్ అయింది, పిల్లలు బాగానే ఉన్నారు, అంత బాగానే ఉన్నది. మళ్ళా ఆయన సెటిల్ చేశాడని అందుకోసమే ఆయన ఛాతి మీద చేయి వేసుకొని చెప్పేది, నేను మ్యారేజ్ దివాకర్ గారు పిల్లల మ్యారేజ్ నేనే చేశాను,
మ్యారేజ్ నేను చేస్తాను, నేను చేశాను లిటరల్ గా ఆయనే చేశారు.
అంతే ఇక్కడ వేరే ఆయన చెప్పుతూ ఇంకెవరు చేశారు ఆయన చేశాడు అందుకోసం నేను 150% అని చెప్తాను ఇంకా 100% కాదు 150% ఆయనదే
లక్ష శాంక్షన్ చేస్తే 150,000 ఎలాగో
అది అది
150% నాన్నగారు
నేను హైదరాబాద్ ఎక్కడ ట్రై చేశాను నాకు 1 lakh కన్నా ఎక్కువ లోన్ రాకపోయిందండి మా పిల్లవానికి అని నేను ఎవరితో ఎక్కువ చెప్పలేకపోతుంది కానీ ఆయన నాకు అది పెట్టుకున్నాడు కనుక లింక్ అని ఎప్పటికీ నన్ను పిలిచేదండి వరంగల్లో వర్క్ కోసం అని నన్ను పిలిచేది ఆయన పిలిచి వచ్చేసే వాళ్ళకనే నన్ను వద్దాను అనుమాటకి వద్దాను మనిషి ఊరుకున్నాడు అంటే మళ్ళీ ఆయన 6th అని చెప్పిద్దామో ఏవో కానీ మళ్ళీ అంత రాత్రి పిలిచి దాన్ని పాజిటివ్ చేసేసి అట్లా చేశాను అన్నట్టు అది ఇవన్నీ నేను అనుకుంటా అంటే నాన్నగారి యొక్క చదివే అది మా కుటుంబానికి ఆయన వీటికి చదివేడు పెద్ద దిత్య మా కుటుంబానికి ఆయన అందుకోసమని ఆయన యొక్క దాంతోనే అయింది అందుకోసమే ఇప్పటికి చెప్పేవారు నేను చేశాను ఇప్పటి అంటే తప్పనిసరి చేశాను మీరే చేశాను ఇంకెవరు చేస్తారు లేకపోతే అని అట్లా మ్యారేజ్ పెద్దవాడి మ్యారేజ్ అతనే చేశాను ఇక పోతే చిన్నవాడి మ్యారేజ్ మీకు నాకు అక్కడ జరిగిన గమ్మత్ ఏంటంటే ఆ మ్యారేజ్ లోపల అక్కడ మేము పోయేది పోతే ప్రేమ కన్నవాళ్ళ ఇంటికి పోయేది దాన్ని మేము నాన్నగారు అక్కడికి పోయేది కన్నవాళ్ళ ఇంటికి పోతే అక్కడ ఇల్లు చిన్నది పట్టకపోతే కన్న వాళ్ళ ఫ్రెండే రాజేశ్వరి ఆ రాజేశ్వరి ఇంట్లో మాకు విడితీరు మేము పోయినప్పుడల్లా నాన్నగారు ఇద్దరు పోయినప్పుడల్లా అక్కడ ఉండేవాళ్ళం అన్నట్టు పోతే నేను అక్కడ చూశానండి ప్రేమది సంబంధాలు అను వాళ్ళ పెంపకం తల్లిదండ్రుల పెంపకం ఎంత బాగుందంటే ఆమె ఒక స్కూటర్ మీద ఒక్కొక్కళ్ళను 4 సార్లు ట్రిప్లు చేస్తుండేది అది నాకు సమో చాలా నచ్చిందండి ఆ పిల్లలు ఉన్న ఆ గుణం కానీ నడవడి చాలా నచ్చింది నాకు అయితే నచ్చి నేనే అనుకున్నాను కంటే ఇటువంటి పిల్ల మనకు మన ఇంట్లో కూడా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ అప్పుడు రాజేశ్వరి కూడా నాన్నగారితో చెప్పింది అంటే మా గురించి చెప్పలే ఆమె బాబు వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం బాగా అక్కడ అంతం తినండి లెవెల్ మరీ ఎక్కువ ఫైనాన్స్ ఉన్నాడు కాదు అయితే చెప్పి మాకు దగ్గర సంబంధం ఎక్కడైనా చూడండి నాన్నగారు అని చెప్పింది అంతే అయితే తర్వాత రాజేశ్వరి కూడా నాకు ఫోటో ఇచ్చి మీరు మా అమ్మాయికి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా
అంటే కొంచెం ఒక సంబంధం చూడండి అని చెప్పారు
చూడండి అని చెప్పి నేను మాత్రం ఇప్పుడు మీకు చెప్తున్నానండి నా స్వార్థం నాది నేను ఆ ఫోటోని దగ్గర ఉంచుకున్నాను కానీ ఎవరికి పెట్టేయండి అది కూడా చెప్తాను ఈ అమ్మాయి
ఫోటో మీరు ఎవరికి ఇస్తారు
అది అది ఎక్కడే ఎక్కడ గిట్ట ఎవరికైనా చూపెడితే ఎవరికైనా మ్యారేజ్ సెటిల్ అయిపోతుందో మా ఇంటికి వచ్చి చెప్పి ఇది అని చెప్పి నేను సార్థంగా నేను అది ఆమె చెప్పేది చెప్తే చూస్తున్నానండి అని చెప్పేది కానీ నేను చూడలేదు ఎవరి కోసమో ఇవ్వలేదు నేను ఆ తర్వాత నాన్నగారు చెప్పాడు కంటే చూసి నాన్నగారికి వాళ్ళు చెప్పారు చెప్తే నేను దివాకర్ రావు గారు వాళ్ళని అడుగుతాను అంటే మేము వాళ్ళతో చూడలేమండి పాపం రాజేశ్వర వాళ్ళు చాలా ప్రేమ చెప్పండి
అవునండి చాలా
ప్రేమ వాళ్ళకోలేము అంటే మీకెందుకు నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి ఆయన ఒక్కటే చెప్పాయండి దివాకర్ రావు గారు వాళ్ళ ఆర్థిక స్తోమత అంత బాగా ఉండదు వాళ్ళ దగ్గర ఉండదు క్లియర్గా అడిగాడు వాళ్ళను మీరు ఎంతగా ఎంత ఖర్చు పెట్టగలుగుతారండి మేము 3 లక్షలు వరకు పెడతామన్నాడు అంతే అంటే అంత ఖర్చు మొత్తం ఇక దాంట్లో వేరేది లేదు అన్నీ అంటే వెళ్ళి ఖర్చు ఇటుగా అంత దానికి కష్టం కోసమో నాకు అసలు నేను ఎందుకంటే నా అమ్మాయికి ఇవ్వలేదు మా పెద్ద బాబుకి తీసుకోలేదు అదే సంగతి నాన్నగారు చెప్తే అది అహంకారం అండి అన్నాడు ఆయన మీరు అట్లా అనకూడదు వారు ఇచ్చిన దాంతో మీరు సంతృప్తి చెంది దాంతో మీరు తెరిపించండి ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే మీరు పెట్టుకోండి అన్నాడు
బాగుంది వెరీ నైస్ అంత బ్యాలెన్స్డ్ గా చెప్పేవారండి
మీరు అనుకూలండి తీసుకోవాలంటే కూడా అది ఒక విధమైన అహంకారమే అని చెప్పాడు ఆయన
అవునండి అలా చాలా బ్యాలెన్స్డ్ గా లివింగ్ నేర్పించారు దివాకర్ రావు గారు మళ్ళీ అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ అ వెరీ థిన్ లైన్ అండి. మన మంచితనము మన మంచితనము అంటే మన మనతో మంచి చేయిస్తూ ఉండాలి, మన అహంకారాన్ని పెంచకుండా ఉండాలి.
మీరంటే మాత్రం నేను మీరు ఎంత ఏం చెప్తారు నేను వినడానికి తయారుగా ఉన్నాను అని చెప్పాను. కానీ ఒకటి చెప్పాను నేను, మనం అనుకోగానే సరిపోదు నాన్నగారు, పిల్లవాడికి కూడా అడగాలి కదా, నేను పిల్లవాడిని అడిగి చెప్తాను మీకు అని చెప్పాను. పిల్లవాడిని అడిగానండి, అడిగితే పిల్లవాడు ఏమన్నాడు తెలుస్తానండి, డాడీ మీరు చెప్పగానే నేను చూసి చేసుకోనా వచ్చి, నాకు కొంతమందితో నాకు ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా, నేను వేరే వాళ్ళతోని మాట్లాడి చూసి వేరే ఫోటోలు కూడా చూసి అప్పుడు చెప్తాను అని చెప్పాడు. చెప్తే మరి మనం కరెక్ట్ కూడా కదా, ఎందుకంటే పిల్లని చూడలేదు అందుకో అని చెప్పి నేను నాన్నగారికి ఇట్లా చెప్పాను. ఓకే ఇంజనీర్ గారు మీరు అట్టానే చేయండి, ఎంతమంది ఫోటోలలో పంపించండి, అన్ని ఫోటోలలో ప్రేమ ఫోటో పెట్టి పంపించండి, అల్టిమేట్గా జరిగేది మాత్రం అదే పిల్లతోనే అన్నాడు. ఆయన కొన్ని కొన్ని విషయాలు ఎంత ఖచ్చితంగా చెప్పాడో నాకు అర్థం కాదండి.
అసలు ఎంత అంటే ఈశ్వర ప్రణాళికే జరుగుతుంది అనే దానికి
అటువంటి చెప్పాడు. మీరు ఎంతమంది అయినా పంపించండి పర్వాలేదండి అన్నాడు. వాడు అదే అన్నాడు కదా, ఇంకో మిగతా పిల్లలను చూడాలని కదా, ఇంత మిగతా ఫోటోలు కూడా పంపించండి.
ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు పంపండి, ప్రేమతోనే అలాగే వివాహం అవుతుంది
అది. కానీ అది కూడా చెప్పాడు మాకు అల్టిమేట్ జరిగేది మాత్రం ఇదేనండి అన్నాడు. అన్నట్టే వాడు
ప్రేమ ఫోటో
చూడకుండా పిల్లల్ని చూడకుండా కానీ మాట్లాడాలనుకోండి, మాట్లాడాడు పిల్లతోని, ఎక్కువసేపు మాట్లాడుతుంటేనే రాజేశ్వరి డౌట్ వచ్చి మరి చేసుకోకపోతే మన పిల్లలు తిప్పలేదు అని కూడా చెప్పింది పాప. అట్లా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు అని చెప్పి చెప్తే తర్వాత వాడిని మేము కూడా చెప్పాము అది పెద్దది కాదు, ఏదైనా ఉంటే ఫైనల్లీ అగ్రీ. అది నేను ఒక నిజంగా చూస్తే నేను ఒక అదృష్టంగా భావిస్తానండి, ఆ అమ్మాయితో తల్లి మాత్రం అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆ పిల్ల అటువంటి ఆ పిల్ల యొక్క పెంపకం అన్ని అట్లా ఉన్నాయండి. పిల్లది
చాలా స్వీట్ అండి, ప్రేమ ప్రేమ చాలా మంచి పిల్ల,
చాలా
వెరీ సాఫ్ట్.
తర్వాత ఎందుకు దాచుకున్నానంటే ఫోటోను ఎవరికి చూపకుండా దానికోసమే.
మీ ఫ్యామిలీ కాదు, నేను సత్సంగం మీ ఫ్యామిలీలో మొదలు పెట్టింది ప్రేమతోనే. ఎందుకంటే యుఎస్ వెళ్ళినప్పుడు ఈ ఎన్ఆర్ఎస్ అందరితో చేస్తూ మన పవన్ మాట్లాడమంటే పవన్ ఇప్పుడు వద్దు అంటే ప్రేమ మాట్లాడింది అన్నమాట.
అంటే అట్లా రెండో పెళ్లి కూడా ఆయన ద్వారానే చాలా సంతోషం జరిగిందండి. తర్వాత పిల్లలకి వేరే చెప్పవలసిన లేదు, మీ అందరికీ నాయగారి దగ్గర భక్తులందరికీ తెలుసు. వాళ్ళు కూడా చాలా నిదానవంతులండి,
చాలా హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం కూడా మేము. ఎందుకంటే మీరు వాళ్ళు భక్తులు కూడా మంచి పిల్లలు, పవన్ ప్రేమ కూడా ఇద్దరికిద్దరు వెరీ వెరీ స్వీట్. సో ఐ మీన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, కానీ అన్ని కపుల్స్ అంత బ్యూటిఫుల్ గా ఉంటారు. మన పవన్ అండ్ ప్రేమ వెరీ బ్యూటిఫుల్ కపుల్ అండి
అన్నట్టు వాళ్ళు ఉంటారు. తర్వాత ఆ పిల్లలను చూస్తే కూడా నాకు ఎంత సంతోషం అయిందంటే భగవంతుని అనుగ్రహంతో వాళ్ళు పుట్టిన వాళ్ళు అండి. వాళ్ళు నిత్య గాని ప్రణవ్ గాని ఎంత సంతోషం అయితే వాళ్ళు చూస్తేనే సంతోషం అవుతుంది.
చాలా మంచి పిల్లలు. అవునండి,
మనం ఆ నేర్పడం కూడా చిన్న ఎప్పుడో శివాజీ తల్లి నేర్పారు అని చెప్పి విన్నాం, కానీ ఇప్పుడు మా ప్రేమ ఆ పిల్లలకు అటువంటి ట్రైనింగ్ ఇచ్చిందండి. దాంతోనే వాళ్ళకి భగవద్గీత అవన్నీ కూడా రోజు సాయంత్రం పడుకునేటప్పుడు తప్పనిసరిగా చదివిస్తుంది.
అద్భుతం, వెరీ నైస్ అండి, వెరీ నైస్.
దాంతోనే నాకు ఎంత సంతోషం అవుతుందంటే నిజంగా ఆమె యొక్క అది టాప్ మోస్ట్ ప్రయారిటీ వాళ్ళే, ఇంకో వేరే లేదు. వాళ్ళు పడుకున్నప్పుడు తప్పనిసరిగా రాముడు అవో కథలు చెప్పి వాళ్ళతో చదివించే, దాంతో వాళ్ళతో మా మనవడు ప్రణవ్ కారులో చూసి కారులో వాళ్ళు ఎప్పుడు మా అబ్బాయి ఈ భగవద్గీత పెడుతుంటాడు, భగవద్గీత అది భగవత్ పెడుతుంటాడు ఎప్పటికీ స్టాండ్ అయిన నుంచి ఎప్పటికీ కారులో వద్ద ఉంటుంది. వీళ్ళు ఆయన చూసే వీళ్ళకి సగం వచ్చేసిందండి, మొత్తం వచ్చేసింది వీళ్ళకి. ఎప్పుడు ఎప్పుడు పెట్టా కానీ వాళ్ళు అది విని 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 వాడి నోటికి అయింది. ఆ ఏజ్ లో కూడా
నోటికి వచ్చేసింది
అది. ఇక నిత్య అయితే ప్రయత్నం చేసి మొత్తానికి అక్కడ షికాగో దానికి కూడా సెలెక్ట్ అయిపోయింది. అక్కడ తర్వాత సెలెక్ట్ కాలేదు కానీ అది అక్కడ మొత్తం చోటు ఓహయో ఆ ఓర్లాండ్ లో సెలెక్ట్ అయిపోయి అక్కడికి పోయింది. అట్లా మా ఇద్దరు పిల్లల మ్యారేజ్ కూడా ఆయనే చేశాడు దానికి ఏమాత్రం సందేహం లేదు అన్నప్పుడ ఆయన చెప్పుకున్నట్లు కూడా మాకు సంతోషం అది. ఆయన మాకు ఎంత సంతోషం
అవుతుంది.
అను మా పిల్లలకు మేము మా పెద్ద అబ్బాయి కానీ ఈ చిన్న అబ్బాయి కానీ ఇంకా పెద్ద మా అమ్మాయి అప్పుడు మాకు అంత టచ్ లేదు నాన్నగారికి. అందుకోసం అప్పుడు జాతకాలు చూసాం కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఏ విధమైన జాతకాలు దగ్గరికే పోలేదండి. అది ఎట్లా ఉన్నదన్నది కూడా జాతకం చూపించ కూడా చూపించలేదు. మాకు భయం ఏంటంటే చూపిస్తే తప్ప అనవసరంగా మూఢ నమ్మకాలతో ఇట్లా
మళ్ళీ
ఆయన మించిన జాతకం ఇంకొకటి లేదు. ఆయన ఆయన ఓకే అన్నాడు అంటే అది
అవునండి.
మాకు ఆయన చెప్పినందుకు మాకు అసలు ఏం చూసేది లేదు చేసేది డైరెక్ట్ ఆయన ఏం చెప్తే చేయడమే మాకు
అంతే. అందుకేనండి అందుకే అంటే ఆయన నమ్మి ఆయన విశ్వసించి ఆయన చెప్పింది చెప్పినట్టు ఇంకా భగవంతుడు మనకు చెప్పాడు మనం ఫాలో అవ్వడమే అని అలా చేసుకుంటూ వెళ్ళడం వల్లే మీ జీవితం బ్యూటిఫుల్ గా మోల్డ్ అవ్వడం, అందరూ ఆయన ఫోల్డ్ లో ఉండడం, ఎవరు డీవియేట్ అవ్వకుండా ఆయన పాత్ర లో ఉండడం, ఆయన సబ్జెక్ట్ స్మరించుకుంటూ ఉండడం, ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ. సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనసులు
ఇంకా ఎంతో ఉందండి. ఇప్పుడు కూడా జీవితంలో మేము మర్చిపోలేమని ఆయన కళ్ళార్జీ. ఆయనే కాదండి ఆ అమ్మగారు ఏంటండి మా అన్నపూర్ణ తల్లి ఆమె నిజంగా ఆమె చూస్తేనే సంతోషం అయింది. అన్న ఎంత అథారిటీగా మాట్లాడుతుంటే మన వాడు ఎట్లా ఉన్నాడు అట్లా అడుగుతున్నట్ట ఎంత బాగా అనిపిస్తుందండి నాకు వాడు అట్లా చేశాడా అట్లా వద్దని చెప్పండి అని చెప్పి కానీ ఆయన మాట చాలా స్పీడు కానీ ఆమె అడుచుకునే భక్తులు అడుచుకునే విధానం అవి నిజంగా చేతులతో మొక్కాలండి కనీసం అనిపిస్తుంది. తర్వాత మా అమ్మాయి అప్పుడు ఆమె సారే అని పంపిందండి మా మా నా భార్య వాళ్లకు వాళ్ళ తల్లిగారి తరఫు నుంచి ఎవరు పెద్ద అంట లేరు తల్లిదండ్రులు చనిపోయారు ఎవరు లేనప్పుడు అవి ఎన్ని విధాల ఏమేమి పంపాలనో అన్ని పెద్ద ప్యాకేజ్ పంపిందండి ఇక్కడికి. అది మేమైతే చూసి మా కళ్ళకు నీళ్ళే వచ్చినాయి అది ఏం అంటే కానీ ఆమెకు అంత అదన్నట్టు అంత జాగ్రత్తగా
నాన్నగారికి తగ్గట్టుగా కన్నమ్మ ఎలా ఉండేవారంటే మనల్ని అనుగ్రహించి ఎలా బ్లెస్ చేశారో మీరన్నట్టు ఆవిడ అన్నపూర్ణలాగా ఎవరికి ఏదవసరం లేడీస్ ని ఎంత బాగా చూసుకున్నారో అండి.
వంట ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు చేయించిన దినాలు ఎన్నో ఉన్నాయండి మాకు.
అవునండి అవును
కావాలని కూర్చోబెట్టి ఆయన చెప్పడం కూడా మన దివాకర్ రావు గారు వచ్చారు అని పాపం అక్కడ వంట ఇంట్లో ఆమె వేరే కూర్చోబెట్టి పెట్టేది టేబుల్ మీద.
అవునండి అవును
ఆమె కూడా మర్చిపోలేమండి ఆమె నిజంగా ఎంత ఎంత ఆయనకు తగ్గట్టు ఆయన భగవంతుడు ఆయన తగ్గట్టు భార్య ఆమె.
అవునండి వెరీ అవునండి వెరీ మచ్
వాళ్ళ వాళ్ళ మనవడు పిల్లలు అందరూ కూడా రత్నాలండి. ఆయన భూగోళంలో ఎంత ఎటువంటి మనిషి అండి ఆ పిల్లవాడు నిజంగా
అవునండి
ఎంత పెద్ద చక్కగా చేస్తాడో వాళ్ళ ఇంటికి పోయినాను నేను చెన్నైలో కూడా అని నాన్నగారిని బీసా కోసం తీసుకుపోయినప్పుడు పోయాను.
ఓ ఐ సీ
నేను ఈసా గురించి ఆయన చేసే ప్రయత్నాలన్నీ చేసి అన్ని చేసి ఆయన పట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లో పోయిన తర్వాత తెల్లవారి వాళ్ళు ఏదో అడిగారు వాళ్ళ మూర్ఖత్వం అని వాళ్ళు అంతే కానీ అది ముఖ్యం కాదు. కానీ మనం చేసే ప్రయత్నం చేస్తే ఆ దేశానికి అదృష్టం లేదు, ఆయనను పిలుపుకునే అదృష్టం లేదు. తర్వాత మా అల్లుడు వాళ్ళందరూ ఎక్కడే అరేంజ్మెంట్ చేశారండి అక్కడ ఆయన ఉండటందుకని అన్ని ప్రతి వాళ్ళు ఎవరెవరు అన్ని వాళ్ళు కంప్లీట్ గా డ్యూటీస్ వేసుకొని చేసుకున్నారట ఆయన. అది అది వాళ్ళు వాళ్ళు అది జరగవుతున్నది జరగకపోలేదు అది అని రమణ మహర్షి గారు అన్నది గుర్తొస్తుంది. జరిగేది జరగని జరగదు జరిగేది అవ్వలేదు.
మనవడు సుబ్బరాజు గారు అండి మనవడు ట్రై చేసింది నాన్నగారు మనవడు సుబ్బరాజు గారి గురించా?
కాదు కాదు ఇతను వర్మ అండి భీమవరం అతను వర్మ
వర్మ అవునవును అదే మన వెబ్సైట్ నడిపిన వర్మ
వాళ్ళ ఇంట్లో రెండు రోజులు ఉన్నామండి పోయినప్పుడు నాన్నగారిని తీసుకొని పోయినప్పుడు రెండు రోజులు ఉన్నాం అక్కడ మేము
వెళ్ళారు వర్మ అక్కడ వర్క్ చేసి వచ్చారు కదా దివాకర్ రావు
గారు ఇప్పుడు వచ్చారు కదా అప్పుడు అక్కడే ఉండే అక్కడ ఉండి పనిచేసేదండి ఆయన. తర్వాత ఇక్కడికి వచ్చి భీమవరం కూడా ఎన్నో సార్లు కలిసాం.
అవును అంటే నాన్నగారి గురించి వచ్చేసారు ఆయన అంటే
నాన్నగారు
అంటే యుఎస్ లో కావాలంటే ఇంకా ఉండి జాబ్ చేసుకుని ఇంకా అక్కడ షైన్ అవ్వచ్చు. కేవలం ఒక్క మాట ఎందుకమ్మా మనకు భీమవరంలో సరిపోతుంది అన్నారంటే ఇంకా మళ్ళీ రెండో మాట లేదండి పిల్లలతో వచ్చేసారు.
తర్వాత ఇంకొకటి నా హృదయాన్ని కలిగించిన సంఘటన ఏంటంటే నేను చించినాడులో ఆయన స్పీచ్ ఇచ్చాడండి. ఏదో స్పీచ్కి మేము పోయినాం, పోయిన తర్వాత స్పీచ్ అయిపోయింది అక్కడ చించినాడులో కూడా మేము పోయిన అయిన తర్వాత మేము మామూలుగా హైదరాబాద్ రావాలి కదా పాలకొల్లు స్టేషన్కి వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత అక్కడికి చూసుకుంటే నా దగ్గర నాకు నాకు కార్డ్స్ గిడ్స్ అన్నీ ఉన్న బ్యాగు లేదు అక్కడ నేను మర్చిపోయాను. ఆయన దండం పెట్టేటప్పుడు చించినాడు మర్చిపోయాను. మర్చిపోతే ఆయన జిన్నూరుకి వెళ్ళిపోతుండే తర్వాత ఆయన జిన్నూరు అక్కడి నుంచి చించినాడు నుంచి పోతున్న నాన్నగారు ఆ బ్యాగును పాలకొల్లు స్టేషన్లోకి వచ్చి నాకు ఇచ్చాడండి. నాకైతే నేను ఏడ్చానండి నిజంగా చెప్తున్నాను నేను ఎందుకండి నా బ్యాగ్ పోయినా పర్వాలేదు అనుకున్నాను నేను. కానీ వారు నా బ్యాగ్ గురించి వచ్చి నాకు ఇచ్చి మీకు ఏదైనా ఇంపార్టెంట్ కాగితాలు ఉంటాయండి అంటే ఆయన వైభవం లేదు అని నేను ఏం చెప్పాలండి కానీ నోటికి మాట రాలేదు నాకు. అది బ్యాగ్ నాకు పోయినా పర్వాలేదు అనిపించింది కానీ ఆయన రావడం నాకు అంత బాధ అనిపించింది నాకు. కానీ ఆయన మాత్రం తప్పనిసరిగా వచ్చి నా బ్యాగ్ నాకు ఇచ్చి మళ్ళీ పాలకొల్లు పోయినాడు ఆయన. అదే మన జన్మలు
వెళ్ళిపోయాడు.
దాన్ని ఏమనుకోవాలో నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటాను.
మధురం అండి
అనుభవం అనేది అది ఆయనకే చెల్తుందండి అది.
అవునండి
అంటే ఆయనకే
డివైన్ గుడ్నెస్ ఇంకా ఆయనకే చెల్తుందండి.
అది నాకు తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు అది అనిపిస్తుంటుంది కంప్లీట్ గా ఏంటి మనిషి ఈ భగవంతుడు మనకు ఈ మాత్రం ఇంతగానో మనం చేసి ఏది చేశాడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం
అనిపిస్తుంది. శ్రీనివాస్ మీ గురించి అన్నట్టు ఐఎమ్ ఇండెప్టెడ్ టు యు అనేది విఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు నాన్నగారు.
అది అట్లా ఉందండి బాబు ఆయన. అది ఒకటి ఇన్సిడెంట్ అండి నాకు పెద్ద అది ఆయన తీసుకొచ్చి ఇవ్వడం అనేది నాకు చాలా ఆయన ఒక దాన్ని ఎంత ప్రే చేసినా నాకు మాత్రం చాలా బాధ అనిపించింది అండి. అప్పుడు ఈ బ్యాగ్ లో ఏ వస్తువు ఉంటే ఎందుకు పోతుంది అది
అంటే
ఆయన ఇవ్వాల నన్ను ఎవరితోనే పంపకుండా ఆయన స్వయంగా వచ్చి చేతికి ఇచ్చాడండి. ఆయన లోపలికి వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇచ్చాడు.
అవునండి అంటే ఆయన ఆయనకి మన పట్ల ఎంత అన్కండిషనల్ డివైన్ లవ్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ కి అంటే ఆ ఎక్స్ప్రెషన్ కి ఆ జెస్చర్స్ కే కదండి మన మనసు కరిగింది, లేకపోతే మనసు ఎలా కరుగుతుంది
వెంకటరావు
గారు. దివాకరరావు గారు ఇక్కడ చాలా ఒక కీ పాయింట్ మన భక్తులందరం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటో చెప్పనా?
చెప్పండి.
కీ పాయింట్ అండి ఏంటంటే నాన్నగారు మన కోసం అలా అన్కండిషనల్ అంత అన్కండిషనల్ డివైన్ ప్రేమని అన్ని సందర్భాల్లోని కురిపించి అవుట్ ఆఫ్ ది వే, ఎప్పుడు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయారండి ఆయన. అంత అవుట్ ఆఫ్ ది వే ఆయన వచ్చి మనకి ఇంత చేసినందుకు we are so indebted to him. And ఇంకొకటి ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా సృష్టిలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నువ్వు ఏ పుస్తకం చదివినా నువ్వు ఏది చేసినా సాధనకి సాధన అంటే సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి అంటే సాధన చెయ్యాలి కదా. సో ఇప్పుడు మనకి సాధన పేరు మీద కష్టం కలగకుండా ఇప్పుడు భగవంతుణ్ణి ఆరాధించగా ఏదైతే భక్తి పరిపక్వత కలుగుతుందో అది మనల్ని ఆయన ప్రేమించి అది అది మనకి సహజంగా వచ్చేలాగా ఆయన ప్రేమ కురిపించి మన మనసుల్ని పరిచి ప్రేమ కలిగించి అంటే ప్రేమ లేని మన హృదయాలకి ఆయన ప్రేమ కలిగించి ఆయన ప్రేమలో మనల్ని ముంచి సాధన అనే పేరు మీద కష్టం లేకుండా సహజంగా మనం ఆయన వైపు ప్రయాణం చేసేలాగా
అనుగ్రహించారు.
ఆయన వైభవం అవునండి అంటే అది ఒక నాన్నగారికి చెందిందేమో అనిపిస్తుంది
చాలాసార్లు.
ఎందుకంటే అంటే అంటే మీరు మీ ఇళ్లలో ఎన్నో కష్టాలు పడుతున్నారమ్మా ప్రస్తుతం అనేవారు, మీరు మీ ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఆర్థిక కష్టాలు ఉంటాయి, లేకపోతే ఎన్నో ఎన్నో రకరకాల పరిస్థితులు ఉంటాయి, ఇన్ని కష్టాల మధ్యలో మీరు నా దగ్గరికి శాంతి కోసం వస్తే మళ్ళీ మీకు నేను సబ్జెక్ట్ చెప్పి మీకు సాధన పేరు మీద ఇంకా ఉన్న కష్టాలు కాకుండా ఇంకా కష్టాలు పెంచి చేస్తే దానికి అర్థం లేదు. అందుకని ఆయన ప్రేమించి ఆదరించి అధ్యయత కురిపించి మనల్ని అపురూపంగా చూసుకుని ఆయన పట్ల ప్రేమ కలిగేలా చేసి మనకి సాధన అనేది అంటే న్యాచురల్ గా అంటే వాలుగాలిలో సైకిల్ తొక్కుకుంటున్నట్టుగా ఆయన వైపు మనం తీసుకెళ్లిపోయారండి.
అది అది ఆయన గొప్పదనం అనుకోవాలి, వైభవం అది ఆయన ఆయనకే చెల్లు అని కూడా అనుకోవాలి, ఆయనకే చెల్లు
అంతే. మీరు ఫస్ట్ సత్సంగం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మాట మీరు చెప్పింది ఏంటి అంటే ఆయన గంభీరంగా మౌనంలో కూర్చుంటే సహజంగా అందరికీ మౌనం మనోమౌనం వచ్చేది అనేది. అంటే ఎన్నో జన్మలు కృషి చేస్తే తప్ప ఎంతో తపస్సు ఎంతో సాధన ఉంటే తప్ప రాని ఆ స్థితిని ఆయన సహజంగా ఆయన సమక్షంలో చల్లగాలిలాగా మనకి అలా చేసినందుకు అంటే నేను చేస్తున్నాను అని కానీ ఆయన వల్ల మనకి జరుగుతుందని కానీ ఏమి వ్యక్తం చేయలేదు. సో వ్యక్తం చెయ్యలేదని చెప్పి మనకి మరుపు రావకూడదు. మనం ఏది మరుపు వచ్చినా కూడా నాన్నగారు మన పట్ల చూపించిన ప్రేమ మన పట్ల చూపించిన ఆప్యాయత మనకి ఆయన చేసిన ఈ సంఘటనలు మనకి మనకి ఆయన ఆబ్స్టికల్స్ క్లియర్ చేసిన పద్ధతి ఫిజికల్ ఆబ్స్టికల్స్ మెంటల్ ఆబ్స్టికల్స్ అన్ని ఆయన ఎంత ఎంత ప్రేమతో దాన్ని తొలగించి మనల్ని ఆయన వైపు లీడ్ చేశారో ఇది మాత్రం మనం ప్రాణం వెళ్ళిపోయే వరకు మర్చిపోకూడదు అంకుల్. మర్చిపోకూడదు ఆ కృతజ్ఞత ఆయన గ్రాటిట్యూడ్ ఇస్ ది బెస్ట్ యాటిట్యూడ్ అంటారు అంకుల్. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఉంటే అన్ని కలిసి వస్తాయి. మీరన్నట్టు గురువు పట్ల గ్రాటిట్యూడ్ హృదయపూర్వకంగా అంటే ఆయన వల్ల కదా మనం ఇలా ఉన్నాము, ఆయన ఆయన వల్ల కదా మనకి ఈ జీవితం, ఆయన అనుగ్రహం వల్ల కదా మనకి ఇంత శాంతి, లేకపోతే అసలు శాంతి అంటే మనకి ఏం తెలుసు అంకుల్. సో ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు వన్ అండ్ ఓన్లీ నానా.
తర్వాత నాకు ఇంకొకటి గుర్తుందండి నాకు, ఎందుకంటే నేను విజయవాడలో పనిచేసినప్పుడు లాస్ట్కు రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో ఏ సాధక ఫలకాలు ఎన్నో ఉండే అవన్నీ ఆయన ఆదుకోగలిగాడు. తర్వాత 2002లో నేను రిటైర్ అయ్యాను. అయితే నాకు 2018 లో ఒక గవర్నమెంట్ నుంచి ఒక మెమో వచ్చిందండి, చార్జ్ మెమో. ఏమనంటే నేను చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పీరియడ్ లో, అంటే అక్కడ ఒక ఒక ప్రాజెక్ట్ ఉండేది, అంటే వేస్ట్ నుంచి చెత్త వేస్ట్ ఉంటుంది కదా గార్బేజ్, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అన్నట్టు విజయవాడ డ్రై. మన మామూలు చెత్త చెదార నుంచి కూడా దాన్ని వేస్ట్ చేయకుండా స్లాటర్ హౌస్ నుంచి వచ్చేది అన్ని తీసుకొని మనం అది చేసేది అన్నట్టు, ఏది మనం కరెంట్ చేసేది. అది నేను అక్కడికి పోయినప్పుడే దాన్ని టెండర్స్ పిలిచారు, నేను జాయిన్ అయినప్పుడు దానికి పిలిస్తే దానికి రెస్పాన్స్ రాలేదు, సరిగ్గా రెస్పాన్స్ రాలేదు. పెద్ద 348 lakhs అది వర్క్ అది. అయితే నేను పోయిన తర్వాత కూడా మళ్ళా రీకాల్ చేశాను టెండర్ను, చేస్తే మళ్ళా నేనున్నప్పుడు టెండర్స్ కొన్ని వచ్చాయి. ఆ వచ్చిన దాంట్లో డిఫరెంట్ పర్సన్స్ పోటీ చేశారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ చేసి చేస్తే దానికి టెండర్ కమిటీ అనేది ఒకటి పెట్టాం. దానికి టెండర్ కమిటీకి చీఫ్ ఇంజనీర్ చైర్మన్ ఉంటాడు, అంటే నేను చైర్మన్ గా ఉంటాను దానికి. దాంట్లో మిగతా ముగ్గురు నలుగురు మెంబర్స్, కొందరు టెక్నికల్ మెంబర్స్, మా ఎస్సీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వాళ్ళు కాకుండా ఆ చెత్తను అయితే ఏదైతే ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాని నుంచి వచ్చిందో వాళ్ళ యొక్క ఎండీలు వాళ్ళు కూడా టెండర్ కమిటీలో మెంబర్స్. ఈ విధంగా అది పిలిచిన తర్వాత నేను నాకు పీరియడ్ అప్పటికే డిసెంబర్ అయింది, డిసెంబర్లో టెండర్స్ పిలిచాము, డిసెంబర్ పిలిస్తే జనవరి వరకు టెండర్స్ వచ్చినాయి. నాది ఒక జనవరి పీరియడ్ అయ్యాలి, జనవరి 31st నేను రిటైర్మెంట్
అయిపోయింది. మీ రిటైర్
అయితే అంతలోపల ఆ టెండర్ను మాత్రం డిసైడ్ చేసే పీరియడ్ అది.
ఓకే,
ఆ జనవరి పీరియడ్ అయితే మేము చూసాం. చూసిన తర్వాత నెగోసియేషన్స్ అది ఇది చేసి అన్ని చేసిన తర్వాత ఆ టెండర్ను ఒక ఒక కంపెనీకి మేము ఎంట్రస్ట్ చేసాం దాన్ని. అయితే ఆ ఎంట్రస్ట్ చేసేటప్పుడు టెండర్ కమిటీలో మిగతా నేను కాకుండా నేను చైర్మన్ కానీ మిగతా 3 members ఉన్నారు.
ఓకే,
ఒక ఎస్సీ, ఒక ఈ, తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఆ కంపెనీలో ఎవరైతే వేశారో వాళ్ళ కంపెనీలో చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దాని కమిటీ మెంబర్స్. అదే మేము పిలిచి దాన్ని చూస్తే టెక్నికల్ క్వాలిఫై టెక్నికల్ క్లియరెన్స్ ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉంటుంది. అయితే మేము అన్నీ చేసి ఎన్నో అరేంజ్మెంట్ చూసి చూసి తర్వాత లాస్ట్కు 31st నాడో ఎప్పుడో, అంటే అది డిసెంబర్లో అయిపోతే జనవరిలో కూడా దాన్ని అంత అయింది. నాది జనవరి, నాది రిటైర్మెంట్ 31st January అండి. మేము దాన్ని ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది, కానీ నేను ఒక టెండర్నే యాక్సెప్ట్ చేసిన మట్టుగా ఉన్నాను. తర్వాత వర్క్ ఆర్డర్ ఇస్తారు కదా వాళ్ళకు, వర్క్ చేసే ఆర్డర్ ఇస్తారు కదా, అది చేసినప్పుడు కూడా నేను లేను, ఆల్రెడీ కమ్అట్ ఆఫ్ ది కార్పొరేషన్. అయితే దాన్ని అది తర్వాత వర్క్ ఆర్డర్ జరిగింది, తర్వాత వర్క్ జరిగింది, వర్క్ లోపల ఏం జరిగిందో నాకు ఎవరికి నాకు తెలియదు. వాళ్ళ గవర్నమెంట్ కూడా 2002 issue 16 ఏళ్ల తర్వాత 2018 నాకు నాకు తర్వాత మిగతా ఎస్సీకి ఈకి రెండరికి కలిపి ఒక చార్జ్ మెమో ఇష్యూ చేశారు, మీరు కరెక్ట్ పర్సన్కి ఇవ్వనందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు ఇంత లాస్ అయింది.
అదేంటి
అది నిజం, అది అది కూడా నేను అప్పటి వరకు ఆ ఇష్యూను కూడా మర్చిపోయాను. మొత్తం 16 ఏళ్ళు అండి అది.
ఎక్కడ 16 ఏళ్ళు అండి?
16 ఏళ్ళ తర్వాత. అయితే దాంట్లో కూడా 16 ఏళ్ళ కూడా గవర్నమెంట్ లో రూల్ కూడా ఉంది ఒకటి, ఏమని, ఒక 4 years మట్టుకు రిటైర్ అయిన మనిషికి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కు అతను బాధ్యుడు కాడు అన్నది ఉన్నది. కానీ దాంట్లోనే ఒక అమెండ్మెంట్ కూడా ఉన్నది మళ్ళా, ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ పర్టెన్స్ టు ఫైనాన్షియల్ ఇష్యూ దే కెన్ కాల్ ఫర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్
ఓకే
ప్రహరీడు కూడా దానికి వర్తించ ఆ రూల్ దానికి వర్తించదు అక్కడ ఏది దీనికి ఏది ఈ
అదేలేండి
నాలుగేళ్ల
తర్వాత ఇబ్బంది పెట్టకూడదు అనేది ఫైనాన్షియల్ కండిషన్ అయితే దే కెన్ బి సమన్డ్
అని అది వచ్చింది ఎప్పటి నుంచి నిజంగా దాంట్లో ఎంత మైండ్ కు డిస్టర్బ్ అయిందంటే అప్పటి వరకు నాకు 2018 వరకు ఆరోగ్యం కూడా కొద్దిగా బాగా దెబ్బపడినది నేను ఎక్కడి కదిల పరిస్థితి లేదు అని దానికి తప్పనిసరిగా గవర్నమెంట్ అన్నప్పుడు దానికి మనం
వెళ్ళాలి తప్పదు అవును
తప్పదు దానికి రిప్లేస్ చేయాలి రిప్లేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మీరు రికార్డ్స్ నన్ను విజయవాడ వచ్చి చూసుకోమన్నారు నేను చెప్పాను నేనైతే ఈ పరిస్థితుల్లో నేను రాలేను నాకు ఆర్థరైటిస్ అని తర్వాత నాకు స్టంట్ జరిగింది అంటే దాన్ని వాళ్ళు కన్సల్ట్ చేసి మొత్తం ఉన్న రికార్డ్ అంతా నాకు పెద్ద ఇంత బండిల్స్ రెండు బండిల్స్ పంపించారండి నాకు దాని ఫోటో కాపీ తీసి పంపించి దీన్ని చూసి మీరు రిప్లై రాయాలి దానికి హౌ యు ఆర్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఎందుకు చేయకూడదు మీరు మీ యొక్క దాంతో ఇవ్వవలసిన టెండర్ను కరెక్ట్ పర్సన్కి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చేసి కార్పొరేషన్ ఇంత లాస్ అయింది తర్వాత అది ఏమైందంటే నేను పోయిన తర్వాత ఆ వర్క్ లోపల కొన్నాళ్ళు నడిచిందండి ఇది 2005 దాకా నడిచింది నడిచిన తర్వాత ఏమైందో కానీ మొత్తం మీద మాత్రం సిస్టమ్ వాజ్ ఫెయిల్యూర్
ఓకే
అది ఆ ఫెయిల్యూర్ను 5 ఇయర్స్ దాకా నడిచింది అది మరి ఇది ఏం కారణమైనయో ఎవరెవరు ఏం చేశారో తెలియదు దానికి అంటగట్టు మాకు అది చేస్తే నేను మాత్రం ఉషగారు నేను 4 ఇయర్స్ దాకా 2018 నుంచి 2022 దాకా దాంట్లోనే నిమగ్నం అయిపోయానండి అంటే మొత్తం అంటే నాకు ఇక్కడ తెలిసిన కొన్ని చీఫ్ ఇంజనీర్ ఉండే ఇక్కడ అతను రిటైర్డ్
కట్ అవుతుందమ్మా
కట్ అయిందమ్మా
లేదు ఇది బాగానే ఉంది బాగానే ఉందంట లేదు అంకుల్ వినిపిస్తోంది అంకుల్
అంటే ఆడియో వీడియో బంద్ అయి ఉంటుందమ్మా
లేదు అంకుల్ వినిపిస్తోంది మీరు చెప్పండి అంకుల్
ఆడియో చెప్పాను అంటారా అయితే ఉషా
ఉషక్క ఉషాది కట్ అయింది అనుకుంటా అంకుల్ ఒక్క నిమిషం ఆగండి జాయిన్ అవుతారు
ఓకే ఓకే
రీష్మా
దీది హలో వినిపిస్తోంది ఇది చెప్పండి
అయితే అతను అది దాన్ని ఒక 2018 నుంచి మాకు ఇక్కడ మాకు నాకు కొలీగుండే ఒకతను ఎప్పుడు ఎప్పుడు పటం చెరులో కలిసి పనిచేసాం అప్పుడు నేను వాటర్ వర్క్స్ ఉన్నప్పుడు నేను డిప్యూటీగా ఆయన డిప్యూటీగా ఉంటే మేము అందరూ ఇక్కడ నుంచి పటం చెరువు దాకా పోయేది రోజు పోకుంటూ మధ్యన ఫ్రెండ్షిప్ అయింది బాగా అతని తర్వాత ఇంజనీరింగ్ చీఫ్గా అయినాడు నా రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ పబ్లిక్ ఎత్తులో అయ్యి ఆయన కూడా రిటైర్ అయినాడు రిటైర్ అయిన తర్వాత అతను కొద్దిగా నాకు ఈ కేసును మొత్తం స్టడీ చేయడం తర్వాత అతను రీసెంట్గా రిటైర్ అయినాడు కదా ఆయనకు తెలిసిన వాళ్ళతో సంప్రదించి చాలా ఇంత కష్టమయ్యేదంటే నాకు ప్రతిదీ కూడా ఆ టైం లోపల నేను అంత చూసుకునే పరిస్థితి కూడా నాకు బాడీ సహకరించలేదు అయితే అతనే పాపం కొద్దిగా సహకరించి అది చేసి రిప్లైస్ అన్ని దానికి తగ్గట్టు మేము రాసాం అన్ని రాసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని అవి వాళ్ళకు సాటిస్ఫై కాలేదు మా రిప్లైస్తో కాకుండా వాళ్ళు దాన్ని ఏం చేశారంటే దే రిఫర్డ్ ది మ్యాటర్ టు ఎంక్వైరీ ఆఫీసర్ అప్పాయింట్ చేశారు అతను వైజాగ్లో ఉన్న చీఫ్ ఇంజనీర్ ఒకతను అంటే మాకు సంబంధించింది కాదు, వేరే అతను జీవీఎంసీ గోదావరి వ్యాలీ దానికి చీఫ్ ఇంజనీర్ను పెట్టారు ఆయన. మొత్తం కొంత చాలా మంది మేము నాకు పనిదే కాదు కదా, 9 మంది ఉన్నారు. ఆ మంది అందరినీ ఆయన పిలిచాడు అక్కడికి. పిలిస్తే నేను మాత్రం నేను వచ్చే పరిస్థితులు లేనండి, దయచేసి నన్ను మాత్రం పర్సనల్ ఉపయోగించి నన్ను చేయండి, మీ ఏం కావస్తుంది అడగండి నేను ఇస్తాను అని చెప్పి అది చేస్తే ఆయన ఈ వాజ్ కైండ్ ఎనఫ్ టు అట్లీస్ట్ ఎగ్జెంప్ట్ మీ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్. అయితే ఆయన చెప్పిన తర్వాత ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గవర్నమెంట్ మాత్రం సాటిస్ఫై కాలేదు కానీ ఎంక్వైరీ ఆఫీసర్ చూసి ఈ కేసు లోపల ఏమాత్రం సంబంధం లేదు, తర్వాత అది బాగా నడిచింది, తర్వాత ఆయన ఎగ్జిక్యూషన్లు కానీ జరిగేటప్పుడు వర్క్ జరిగేటప్పుడు కానీ ఆయనకు సంబంధమే లేదు అని చెప్పి ఆయన నా ఫేవర్లో రాశాడు ఆయన కంప్లీట్గా. ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకొని నాకు గవర్నమెంట్ నుంచి మళ్ళా నన్ను మళ్ళా అడిగారు ఈ ఆఫీసర్, దాని మీద నీ ఒక నేను చెప్పాను ఆయన చెప్పింది నాకు తోచిందని చెప్పానండి ఇది సంగతి అని చెప్పంటే నా రిప్రజెంటేషన్ కూడా దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారం చేసుకొని జస్ట్ 2022లో దేవ ఎగ్జానరేటెడ్ మీ ఫ్రమ్ మై దట్ కేస్. దీనికి నేను సిరఫ్ నేను నాన్నగారి యొక్క దయ తప్ప ఇంకోటి కాదండి అది. నేను ఎందుకంటే నాకు పర్సనల్ ఫిజికల్గా నేను ఏమీ చేసేటట్టు లేదు పని. పాపం అతను ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజనీరే పాపం నాకు ఎంత హెల్ప్ చేశాడంటే ఇక్కడే ఉంటాడు మా హైదరాబాద్లో ఉంటాడు, ఆయన ఇంటికి పోయేది నేను, పోయి కొన్ని గంటలు స్పేస్ చేసేదండి. వాళ్ళు ఇచ్చిన ఛార్జెస్ కలెక్ట్ చేసిన దాన్ని చదువుకుంటూ ఫైల్స్ అన్నింటినీ వాళ్ళు పంపిన బండల్స్ ఫైల్స్ అని చూసి రాసి అది పెద్ద ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అయిందండి. కానీ అది వేర్ చేయవలసి వచ్చేది ఎందుకంటే ఇది క్వశ్చన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు మనకు ఇప్పుడు వాళ్ళు మనం చేసినా కానీ మనం ఏం చేయలేము, కానీ అది రిమార్క్ అయితే సర్వీస్ వస్తుంది కదా. నాకు మొత్తం నా త్రూఅవుట్ క్యారియర్లో నాకు ఒక్క మచ్చలేదండి ఇక్కడ కూడా. ఏదైనా అటువంటి అనుమానాలు కూడా చూసి నాన్నగారి దయతోని నేను వాటిలో ఇంటర్ఫియర్ కాకుండా నేను బయటపడ్డాను, కానీ నేను చేయలేదు అటువంటివి ఏమి కూడా. ఎందుకంటే అవి చేస్తే ఫైనాన్షియల్గా ఎంతో మనకు సహాయం అవుతాయి వాళ్ళు చే కంటారు, కానీ అది ముఖ్యం కాదు మనకు విన్నారా అని. మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకొని అంటే వాళ్ళు చేసుకున్న వాళ్ళు సస్పెండ్ అయ్యి ఇంతవరకు కొంతమంది పెన్షన్స్ కూడా రాలేదు.
సరే ధర్మో రక్షతి రక్షిత
అది. అయితే తర్వాత ఇది మాత్రం ఈ ఇష్యూ 2018లో వాళ్ళు రేజ్ చేయడం ఏంటి, నేను పోలేని పరిస్థితి ఏంటి, తర్వాత నాకు పాపం అతను హెల్ప్ చేశాడు కనుక అతనికి ఇంజనీరింగ్ మా సిఎస్ ఆఫీస్లో కూడా అతనికి పరిచయం వాళ్ళు అప్పుడప్పుడే రిటైర్ అయ్యారు కదా ఆయన, దాంతో కొద్దిగా పరిచయంతో టైపింగ్ కానీ అవి కానీ ఇవన్నీ ప్రసన్న చేసి మొత్తం వీరికి నాన్నగారి కృప వలన ఆ రిమార్క్ కూడా లేకుండా రిమార్క్ లేకుండా జియో హెల్ప్ ఇష్యూడ్ ఎగ్జానరేటింగ్ మీ ఫ్రమ్ ద ఛార్జెస్. అది ఆనాడు మాత్రం నేను ఎంత సంతోషం చూసిన నాన్నగారి దగ్గర పోయించారు. మనిషి ఒక మంచితనం అనేది ఎక్కడ పోకుండా ఆయన అదృశ్యంగా మనకు చేసిన సహాయం ఏంటంటే మనకు ఫేవరబుల్గా ఆ ఎంక్వైరీ ఆఫీసర్ బయటికి రమ్మన్నాడు. తర్వాత రమ్మనే మనిషి అవసరం లేదు, ఓకే యూ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ చూసే సాటిస్ఫై అయ్యి ఆయన గవర్నమెంట్ సాటిస్ఫై కానీ దాన్ని ఈఎస్ సాటిస్ఫైడ్, దేర్ ఇస్ నో మిస్టేక్ ఆన్ ది పార్ట్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ అని చెప్పి ఎగ్జామినేట్ చేసిన జియో ఇష్యూ చేశారు అప్పుడు. అట్లా లాస్ట్లో మాత్రం ఇది రిమార్క్ వస్తుందా అనుకున్నాను సర్వీస్లో నాకు. ఇప్పుడు ఓకే అయితే మాక్సిమం పెన్షన్ అయిపోతుంది, అంతగా నొప్పి ఏం కాదు, వాళ్ళు చేసేది ఏమిటి విన్నారా, ఆ పెన్షన్ అయిపోతుంది. సరే అయిపోతే మన కర్మ కానీ పెన్షన్ అయిపోవడం కానీ ఎక్కువ రిమార్క్ అండి
కూడా. అసలు రిమార్క్ అనేది విచ్ ఇస్ సంథింగ్ వి అన్అక్సెప్టబుల్ కదా,
అంత
సిన్సియర్ గా మనం
చెప్పాలి. అదే నాకు బాధ అనిపించేది ఎందుకు ఇట్లా జరిగింది.
అవునండి,
మరి మా ఎస్సి అక్కడి వాడే కనుక వాడు టాక్టిక్స్ తోని వాడి దాని ఇష్యూ నుంచే బయటపడ్డాడు వాడు మొదటి నుంచే లోకల్ హీస్ ఫెలో. వాడు వాడు పేరే ఇంక్లూడ్ చేసుకో చేయకుండా అడ్జస్ట్ చేసుకున్నాడు గవర్నమెంట్ కూడా. నేను అక్కడికి మన ఏపీ సెక్రటరీయేట్ అండి, ఇక్కడికి కాదు అది విజయవాడ కనుక ఏపీ సెక్రటరీయేట్ అది.
అదే అదే
మనం పోలేము అక్కడ అజ్జేయలేము. తర్వాత ఒకటి పోయి మనం గిట్ట మాట్లాడతారు, దే విల్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్. మనం వస్తేనే చాలు ఏదో
ఉండాలనుకుంటారు,
లేదు ఇంత ప్లేన్ ఎందుకుంటారు ఎందుకు అని అక్కడ పోనీయకుండా ఏం చేయకుండా ఒక నయా పైసా ఖర్చు కాకుండా నన్ను దాంట్లో నుంచి గట్టెక్కించిన మహానుభావులు నాన్నగారి. నాకైతే అంతకన్నా వేరే ఏంటి గట్టెంతరం లేకుండే, ఎందుకంటే అంత ఈజీగా బయటపడడం గవర్నమెంట్ నుంచి జరగదండి. ఒకసారి ఫ్రేమ్ చేసిన తర్వాత కింది నుంచి వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో ఇంత వచ్చిందంటే దీంట్లో ఆయన ఏదో లాభం పొందాడు అని. కానీ అటువంటి ఏమి లేకుండా ఆయన కైండ్ గ్రేస్ తోని కంప్లీట్లీ ఎగ్జానేటెడ్ అండ్ జియో హెస్ బీన్ ఆల్సో ఇష్యూడ్. అది ఒకటి. దాని లాస్ట్ లో కూడా పోయిన తర్వాత కూడా ఆయన నాకు సర్వీస్ లో ఉండడం కూడా కాదు, సర్వీస్ అయిపోయిన 16 ఏళ్ళకండి అందరూ నాకు తెలుసు కనుక ప్రతి వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఇప్పుడు చేయడం ఏంటి మీకు అని. అసలు నిజంగా చూస్తే అసలు అడగకూడదు, కానీ వాళ్ళు మళ్ళీ ఆ అమెండ్మెంట్ ప్రకారంగా 4 ఇయర్స్ అయినా కానీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండే అని చెప్పి అంత గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్ అయ్యాడు అందరూ ఆ ఇష్యూ నుంచి ఎగ్జామ్.
అంకుల్ లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ మ్యాండేటరీ, తప్పదు ఎవరికైనా డౌన్స్ వచ్చి తీరుతాయి. వయసుతో నిమిత్తం లేదు ఏమీ లేదు, ఎందుకంటే ప్రారంభం దానికి అర్థం అవ్వవలసిందే. అయితే ఇక్కడ తలపై కిరీటం పోతుంది అన్నట్టు గురువుగారు ఎప్పుడు కూడా మన తలని పట్టుకుని కాపాడారు.
అది అంతే, అదే జరిగింది. నేనైతే నేను హెల్ప్లెస్ కండిషన్ ఉంటుందండి నిజంగా, అంటే ఓన్లీ కష్టపడి చదువుకొని రాత్రి రోజు 2-3 గంటలు చదివి దాని రిపోర్ట్స్ రాయడం అదే చేసేది, కానీ అంతకన్నా ఎక్కువ ఈవెన్ ఫైల్స్ కూడా లేచి నిల్చొని వాటిని అన్నింటినీ చదివి చేసుకున్న పరిస్థితి లేకుండా.
అయితే మీ మాటలన్నీ విన్నాక నాకు ఏమనిపిస్తుందంటే గుడ్నెస్ 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 తో బిగిన్ చేశారు. ఒక గుడ్ గుడ్నెస్ తో బిగిన్ చేశారు. ఫర్ ఎ గుడ్ పర్సన్ హౌ గాడ్ విల్ బ్లెస్ విత్ లాట్ ఆఫ్ మోర్ గుడ్నెస్ అనేది మీరు మీ మొత్తం ఈ ఇంటరాక్టివ్ సత్సంగంలో చెప్పేశారు. బి గుడ్ అండ్ డూ గుడ్, గాడ్ ఈస్ ఆల్వేస్ ఆన్ యువర్ సైడ్.
అట్లా ఈ సర్వీసు ఈ లైఫ్ ఇవన్నీ ఆయన పెట్టిన భిక్ష నిజంగా. మాకు వెన్నట్టి ఫ్యామిలీతో కానీ అందరితో అన్నిట్లో కూడా ఆయన మాకు పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని ఆదుకున్నాడండి ఆయన. అటువంటి మనిషి నన్ను ఎప్పుడు కూడా ధర్మాన్ని మించిపోలేదు విడలేదు అని ఆయనకు నమ్మకం కనుక ఆయన ఆ విధంగా చేశాడు మనకు.
చాలా సంతోషం అంకుల్ ఇంకా ఉందా షేర్ చేయడానికి?
ఇది
ఇంకా ఏమన్నా ఉందా షేర్ చేయడానికి?
ప్రస్తుతానికి ఇంత మటుకైతే నాకు ఈ విషయాలు ఉన్నాయండి నా దగ్గర అంతే. నాకు అనుభూతులు అనేవి ఇంకా ఎన్నెన్నో ఉండేయవచ్చు కానీ నాకు నేను చాలా రోజులు 2-3 రోజుల నుంచి జ్ఞాపకం తెచ్చుకొని మరీ మరీ రాసుకున్నాను అన్ని.
ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఐ మీన్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్న జీవితం ఎలా ఉంటుందో ఫ్యామిలీ పరంగా ప్రొఫెషన్ పరంగా స్పిరిచువల్ గా, అంటే నీ ఇహపరం అన్ని నేను చూసుకుంటాను, నీ యోగక్షేమం చూసుకుంటాను, నన్ను నమ్మి నన్ను విశ్వసించిన భక్తులకి చూసుకుని వాళ్ళకి స్వర్గరాజ్యం కూడా ఇస్తానన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అది. చాలా సంతోషం అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సెషన్. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.